మీటింగ్ ఏమి ఉండదుగా ఇప్పుడు. సరే, ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జానః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్వద్వాచం ప్రసన్నా విధి హరి గిరిచారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. నిన్నేమో శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టం చెప్పుకున్నాం. కృష్ణుడు పుట్టాడు, ఆయన పరమాత్ముడు కనుక నిన్న పుట్టాడు, వాళ్ళు కళ్యాణం చేయించుకున్నాడు. అసలు ఆయన కళ్యాణం అప్పుడిప్పుడు అనే తేడా లేకుండా నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది కాబట్టి నిత్య కళ్యాణం అన్నారు. కళ్యాణం జరిగినప్పుడు పూర్వం పచ్చని తోరణాలు కట్టేవారు, అందువల్ల నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనేటటువంటి ఒక సామెత ఏర్పడింది. ఈ సమయంలో యావత్ ప్రపంచంలో ఎన్ని చోట్ల స్వామివారి దివ్య కళ్యాణం జరుగుతుందో ఊహించడానికి కూడా అలవి కాదనమాట. కేవలం భూలోకంలోనే కాదు, తిరుపతిలో జరుగుతోంది, కాళహస్తిలో జరుగుతుంది, ఏలూరులో జరుగుతోంది, సాలూరులో జరుగుతోంది, హైదరాబాద్లో జరుగుతోంది, అన్ని చోట్ల జరుగుతుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సమస్త లోకాలలోనూ కూడా స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులు ఏర్పాటు చేసుకుని కళ్యాణాలు చేస్తూనే ఉంటారు అని పద్మపురాణం చెబుతున్నది కనుక అనేక కోటి బ్రహ్మాండములలో ఎన్ని కోట్ల కళ్యాణాలు జరుగుతున్నాయో ఆ సమయంలో ఈ భానువారం సప్తమి తిథి నాడు మనం ఈ పాంచజన్యం అని పేరు పొందిన బృందావనంలో చేసుకోగలిగాం దుబాయ్లో. ఒకప్పుడు నారదుడు అంటాడనమాట, స్వామి కళ్యాణం జరుగుతుంటే ఓ చోట కడదాం అనుకుంటే ఎక్కడ చూసినా నీ కళ్యాణమే, ఎన్ని చోట్ల కడగలను నేను, నువ్వంటే సర్వాంతర్యామి అని నవ్వి నాకెక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణంలో పాల్గొంటాను అన్నాడు. ఇవాళ నారదుడు ఇక్కడికి వచ్చి పాల్గొన్నట్టుగా నా మనస్సు కనిపిస్తోందనమాట. ఎందుకంటే ఆ నారదుడు అంశ నాలో ఉంది కనుక, ఆయన కూడా అలాగే తెగ తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ ఏ క్షణము చోట నిలకడగా ఉండడు, తిరిగినవాడు తిరిగినట్టే తిరుగుతూ ఉంటాడు, సమస్త తీర్థయాత్రలు చేస్తూనే ఉంటాడు, నిత్యం నారాయణ స్మరణ చేస్తూనే ఉంటాడు, భాగవత కథలు వినిపిస్తూనే ఉంటాడు. ఆయన మీద ఉన్న భక్తితో ఆయన అంశని మనం ఆవాహన చేసుకుంటే మనం కూడా తిరగవచ్చు. ఆ అంశం మనలో లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందనమాట, దుబాయ్ రాగానే అవధానం పద్మాకర్ గారు చేస్తుంటే పక్కన కూర్చుని ఇప్పుడు శారదూలం పద్యం చెప్పారని కళ్ళు తిరిగిపడిపోతాడు వాడు. ఆ నారదుని శక్తి లేకపోతే కళ్ళు తిరుగుతాయి, ఓపిక ఉండదు, తినదరగదు, తినలేరు. కాబట్టి శక్తి కావాలంటే ఎక్కడికి వెళ్ళినా రవ్వంత అలసిపోకుండా పని చేయాలంటే నారదుని శక్తి కావాలి. ఎన్ని లోకములు నిరంతరం తిరుగుతూ ఉంటాడండి ఆయన. ఇవాళ మీరందరూ భక్తి శ్రద్ధలతో కళ్యాణం చేస్తూ ఉంటే దుబాయ్ నుంచి అదేదో సరసో రసో ఇంకో చోట నుంచి దభీ దభీ అని అబూదాభీ నుంచి ఇలా అన్ని చోట్ల నుంచి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణం చూడటమే కాకుండా స్వయంగా వెళ్ళి తలబ్రాలు కూడా పోయగలిగారు. ఆ తలబ్రాలు చాలా శ్రేష్టమైనది. రుక్మిణి, కృష్ణుడు, లక్ష్మీ నారాయణులు లేదా పార్వతీ పరమేశ్వరులు ఇలాంటి వాళ్ళు శిరస్సును పోసుకున్న ఈ తలబ్రాలలో 2 గింజలు మన బియ్యం డబ్బాలో వేసుకుంటే ఆహారం అమృతంతో సమానమవుతుందని అటువంటి వాడు జీవితంలో ఆకలికి మాడి చావడని శాస్త్రం. అందుకనే పూర్వం స్వామివారి తలబ్రాలుగా వాడిన బియ్యం పట్టుకెళ్ళి ముందు బియ్యం డబ్బాలో వేసేవారు. పూర్వం బియ్యం అని ఉండేవండి, అవి ఇళ్లల్లో డబ్బాలు ఉండేవి, అందులో బియ్యం ఉండేవి. ఆ బియ్యం డబ్బాలో పోసుకునేవారు. ఆ బియ్యంతో వంటాన్ని కూడా చేసుకుంటారు తెలుసా, ఇంట్లో స్టవ్, దాని మీద ఏదో గిన్నె పెట్టి ఎసరు పెట్టి ఇప్పుడు కనీసం కుక్కర్ అయినా పెట్టి వంట చేసుకుంటారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే వంట అంటే ఏమిటి అని అడిగింది ఒక అమ్మాయి ఈ మధ్యన పెళ్ళయింది. అంటే కారణం, ఇంట్లో ఉన్నంతకాలం వాళ్ళ అమ్మ నాన్న చేసి పెట్టారు, ఆ అమ్మాయి తర్వాత అమెరికా వెళ్ళింది. ఎప్పుడు చూసినా బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటారు, పిజ్జాలు తిని బొజ్జలు పెంచుకోవడమే తప్ప ఇంకేం లేకుండా ఉంటుంది. దానివల్ల వంట అంటే తెలియదు పాపం. ఆ తెల్లబోయింది అమ్మాయి అనమాట. వంట అంటే ఏమి చేస్తారండి అంటే వాళ్ళు హోటల్లో తెచ్చుకొని తినడం వల్ల ఇంట్లో వంట చేయటం అంటే ఏమిటో తెలియని దుస్థితిలో పెంచేస్తున్నాం మనం క్రమక్రమంగా. ఇంకా మీరు చాలా మంచివాళ్ళు, మీ పిల్లల్ని పురాణానికి తీసుకొచ్చారు, అంతో ఎంతో బొట్టు కనబడుతుంది వాడు మొహం మీద, కనబడి కనబడకుండా అయినా. కానీ పూర్వకాలంలో చక్క వంట చేసుకునేవారు, బొట్టు పెట్టుకునేవారు అండి. ఆడవాళ్ళకి జుట్టు నోటు ఉంటుంది, దానితో జడ వేసుకునేవారు, జడ పదార్థం ఉత్తిష్టంతో భూత పిశాచాహాన్ని విరబోసుకుని తిరిగేవారు కాదు. ఇలా అంటే ఈ మధ్యన అందరికీ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇదొక గొడవ కింద ఉంది, మాయదారి మనోభావాలు. కానీ మనస్సు లేదు, భావాలేడు, ఉన్న భావకో దిక్కు లేదు, మనోభావానికో దిక్కు ఎక్కడ ఎడిసింది. కానీ చక్కగా మీరు ఎంతో సంప్రదాయబద్ధంగా హాయిగా వచ్చారు. బియ్యం డబ్బాలు మీ ఇంట్లో ఉన్నాయన్న నమ్మకం, ఆ డబ్బాల్లో ఈ బియ్యం వేసుకుంటే శుభం కలుగుతుంది. కోవిడ్ టైంలో కూడా ఇలాంటి కళ్యాణస్వామి దివ్య అక్షతలు ఆ డబ్బాల్లో ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఆకలి చావులు రాలేదుగాక రాలేదు. తర్వాత పెళ్ళి కావలసినటువంటి ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ తలబరాల అక్షతలు శిరస్సున వేస్తే శీఘ్రకాలంలో అనుకూల దాంపత్యం లభిస్తుంది. పెళ్ళి అవ్వటం ఒక ఎత్తు, పెళ్ళైన తర్వాత పెళ్ళి నిలబడడం చాలా అవసరం అవుతుందండి. పట్టుమని 10 రోజులు కూడా నిలబడడం లేదు కదా కాపురాలు. ఎక్కడ చూసినా ఎవడికి వాడే గొడవ. తోసుంఠ అని ఈవిడంటే తోసుంఠ అని ఆవిడ అండం. ఈ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ 16 రోజులు పండుగ అంటే ఏంటనుంటారు ఇప్పుడు, విడాక్ విడాక్ విడాక్. అలా అయిపోతుంది కర్మగాలి. ఈ భయంకర స్థితి నుంచి బయటపడాలంటే ఒకటి రుక్మిణీ కృష్ణుల కళ్యాణం లాంటి కథలు వినాలి, సీతారాముల ఆదర్శ దాంపత్యం తెలియాలి, పార్వతీ పరమేశ్వరుల గురించి, సరస్వతి విధాతల గురించి చెప్పాలి, ద్రౌపది భర్తల్ని ఎంత ప్రేమగా చూసింది, వాళ్ళు ఎంత ప్రేమగా చూశారో చెప్పాలి. పురాణ కథలు పిల్లలకి చెబితే ఓహో దంపతులు ఐకమత్యంతో ఉండాలి అని అర్థమవుతుంది అన్నమాట. ఈ మధ్యన ఒక ఆవిడ వచ్చింది, మీ పురాణములు విన్న తర్వాత మాలో చాలా మార్పు వచ్చిందండి, రోజుకి మేము షట్కాల పూజ చేసుకునేవాళ్ళం ఒకళ్ళకొకళ్ళకి. అంటే అర్థమైందిగా, శివుడికి 6 సార్లు పూజ చేస్తారు, అలాగే షట్కాల పూజ అంటే రోజు 6 సార్లు మాత్రమే చీపురు కట్టతో ఆవిడ కొట్టేదిట, ఈయన 6 సార్లు కర్రలతో కొట్టేవాట. అలాంటిది ఇప్పుడు నెలలాళ్ళుగా రోజుకు ఒక్కసారే తిట్టుకుంటున్నామండి, కొట్టుకోవట్లేదు, అంటే కరచరణాలు లేవు, కేవలం తిట్టుకుంటున్నాం. ఇంకా కొంతకాలం విన్నాక తిట్టుకోవడం మానేసి పొగుడుకుంటామండి అన్నారు. చాలా సంతోషం కదా, 6 సార్లు కొట్టుకునేవాళ్ళు ఒక్కసారికి వచ్చారు కదా, ఈ ఒకసారి కూడా పోతుంది అన్నమాట. కాబట్టి ఆదర్శ దంపతులు అవ్వాలంటే పురాణ కథలు వినిపించాలి. అంతేగాని దిక్మాల మేకపెత్త డ్రామాల వల్ల ఏముంది, ఎంతసేపు అందులో మాంత్రికురాళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవాలి, అపిశాచాలు. ఎక్కడైనా అసలు కావ్యం మొదలైతే ముందే పిశాచాలతో మొదలెట్టడం ఏంటండి. ఇప్పుడు భాగవతం మొదలైందంటే శుభంతో మొదలవుతుంది, ఇంకో నాటకం మొదలైతే మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని కావ్యాని ప్రథంతే అన్నారు. మొదట్లో శుభం అని ఒక మంచి ప్రార్థనతో మొదలెడతారు, మధ్యలో అన్ని శుభాలే, చివరికి వెళ్ళి శుభంతో పూర్తవుతుంది. అందుకని చివరిన మంగళం మహత్త అంటారు. ఈ దిక్పాలన ఇంగ్లీష్ కావ్యాల్లో ఏది చూడండి, పిల్లులు, పిశాచాలు, మాంత్రికురాళ్ళు తప్ప. మీరు ఎప్పుడైనా మేకబెత్ డ్రామా తెగ చదివిన పండితులు మీకు నేను చెప్పేదే ఉంది, ఆ మేకబెత్ ప్రారంభం ఏమిటో తెలుసా, ముగ్గురు మాంత్రికురాళ్ళు వికృతాకారంలో ఉన్న దరిద్ర పేనుగులు ముసలి పేనుగులు ప్రత్యక్షం అవుతారు పోనీ, పోనీ మళ్ళా పడుచుగా ఉన్న కొంత నయం, వాళ్ళు అతి భయంకరాకారులు. వెన్ షెల్ వి త్రీ మీట్ అగైన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రెయిన్ వెన్ ది హర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్స్ లాస్ట్ అండ్ వన్ దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ది సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మేక్బెత్. ఇది మొదలు. ఎప్పుడు మళ్ళీ మనం కలుసుకుంటాం అంటే ఆకాశం అంతా మేఘావృతం అయిపోయి థండరింగ్ ఇట ఓ పిడుగులు పడిపోతున్నప్పుడు, లైట్నింగ్ అంటే మెరుపులు వస్తున్నప్పుడు, నానాగందరగోళం ప్రపంచం బేభత్సం అయిపోతున్నప్పుడు అనమాట, ప్రళయం వస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే ఎత్తైన కొండ పర్వత ప్రాంతంలో కలుసుకుందాం. అది కూడా దేర్ టు మీట్ విత్ మేక్బెత్. ఆ టైంలో మేక్బెత్ను కలుసుకోవాలి, వాడిని పాడు చేయాలి. ఆ ముగ్గురు యొక్క స్లోగన్ అక్కడ పోయి ముందు చూసారా, ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. బ్రాకెట్లో వ్యానిష్యుడు మళ్ళీ వెళ్ళమహం. బ్రాకెట్లో కూడా చదివేసేవాళ్ళం చిన్నప్పుడు, అదొక సరదా అంటే మాయమైపోయారు అనమాట వాడు. ప్రపంచానికి ఏది మంచో అది మాకు చెడ్డ, ఏది చెడ్డో అది మాకు మంచి. అంటే లోకం అంతా మంచి అనుకున్నది మా దృష్టిలో చెడ్డ, చెడ్డ అనుకుంటే మంచి. ఈ రకమైన వాటితో మొదలైనటువంటి ఆ నాటకాలు చదివితే మన జీవితమే నాటకం అయిపోతుంది, బూటకం అయిపోతుంది, కరువు కాటకం వచ్చి పడిపోతుంది, హాటకం దూరం అయిపోయింది. కానీ అదే ఈ పవిత్ర కార్య కావ్యాలు చూడండి, రామచంద్రుడు పుట్టడం లేదా శ్రీకృష్ణుడు పుట్టడం, అనేక అవతారాలు, ఆ లీలలు, ఆ మధురిములు, వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే శరీరం ఆనందంతో గగుర్పాటుకు గురవుతుంది. మన హీరోలు ఎవరూ కూడా స్మగ్లర్లు కారు, గంధం చెట్లు కొట్టేయరు, నానాగందరగోళాలు చెయ్యరు. మన వాళ్ళు ఏం చేసినా అందులో శుభమే కనపడుతూ ఉంటుంది అనమాట. అది కావాలి. భగవంతుడు మీ చేత ఇవాళ ఈ భాగవత సప్తాహంలో భాగంగా అపూర్వమైన కళ్యాణ కార్యక్రమం కూడా చేయించుకున్నాడు. అందులో మా బ్రహ్మగారి కంఠం ఉంది, ఆయనకి మైకక్కర్లా. ఆయన దుబాయ్లో అరిస్తే ఆయన కౌబాయ్ అనుకోండి, అందువల్ల ఈ దుబాయ్ నుంచి భారతదేశంలో ఉన్న చివరి సిపాయి దాకా వినపడుతుంది. అంత అద్భుతంగా కంఠంతో చేయిస్తూ ఉంటే మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని మధ్య మధ్యలో గోవింద అంటే గోవింద అన్నారు. ఆ సమయంలో పాపం 75 ఏళ్ల వయసులో కూడా సత్యనారాయణ గారు అంతా ఇంత అని అలసిపోకుండా వ్యాఖ్యానం చేశారు. ఆయన వయసు దాదాపు 75 ఏళ్ళు. ఇప్పుడు ఇందాక దాకా సత్యనారాయణ గారు పక్కన వ్యాఖ్యానం చేసిన ఆయన వయసు. కానీ ఆయన మాత్రమే అందరిలోకి తెల్లవారుతం లేవగలుగుతున్నారు. ఏది పక్కన కూర్చున్నటువంటి సంచాలకుడు పడుకున్నాడు 3 రోజులు, 20 ఏళ్ళ కుర్రాడు. అందువల్ల ఈయనేమో 3 అంటే 3, 2 అంటే 2. ఆయన గొప్పతనం ఏంటో తెలిసే వాడు మీకు ఈ పారాయణకు వచ్చిన వాడు సామాన్యుడు కాదు, అందరూ పండితులు, హేమహేమీలు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. అందులో ఈ సత్యనారాయణ గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, 2 PhDలు చేశారు. ఆయన ఆ నీల వస్త్రంతో ఉన్న ఆయన నీలాంజన సమాభాసం అన్నట్టుగా కనబడుతున్నారు. కానీ ఇంకా గొప్ప విషయం ఏంటి చెప్తాను మీకు, కిందటి సంవత్సరం 2023లో నవంబర్లో నా శిష్యుడు పాలడుగు శ్రీచరణ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఏది తిరుపతిలో ఉంటాడు. వాళ్ళ అమ్మగారు ఏమో పద్మావతి గారు, ఆయనేమో జయరామనాయుడు గారు, వారి అబ్బాయి. అతను శతావధానం, దిశతావధానం చేస్తూ ఉంటే సంచాలకుడిగా నేను వెళ్ళాను. మేము దిగామండి, దిగి దిగ్గానే అవధానం మొదలన్నమాట. తెల్లవారుజాము దిగాం, 7 అవధానం మొదలు. అప్పటికే నేను మీకు తెలియదే ఉంది తెగ తిరుగుతూ ఉంటాను కదా, తిరిగి 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 అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం పూట కాసేపు పడుకుంటే కనుక లేవలేని అనుకుని, ఏమండి మీరు నాతో ప్రయాణం చేసినా మధ్యాహ్నం మీరు సంచాలకత్వం చేయండి, నేను కాసేపు పడుకుంటానంటే ఆయన పడుకోకుండా వెళ్ళి భోంచేసి వెళ్ళి సంచాలకం చేశారు, సంచాలకుడిగా కూర్చోగలిగారు. అలా ఉండాలి మనం. కాబట్టి శరీరములు చురుగ్గా ఉండాలి. అలాగే ఈ పారాయణ చేస్తున్న వాళ్ళు 8 గంటలు మీరు చూస్తారు కదా, పొద్దు నుంచి సాయంకాలం దాకా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు మధ్యాహ్నం నిద్ర కూడా పోకుండా అలా పారాయణ చేస్తున్నారంటే అన్ని శ్లోకాలు అది మామూలు దివ్యశక్తి, సామాన్య శక్తి కాదు, అవునా? అలాగే మీరు కూడా ఉద్యోగాలు చేస్తూ సాయంత్రం పరుగు పరుగును వచ్చి ఉపన్యాసం వినడానికి వస్తున్నారంటే మీ అంత గొప్ప వాళ్ళు లేరు. మీకు మీరు కూడా చప్పట్లు కొట్టుకోండి, ఏం పర్వాలేదు. ఇవాళంటే ఆదివారం, అందుకే పొద్దున పూట పాపం ఉపన్యాసం ఉందన్న 10 లేవలేకపోయారనుకుందాం కాసేపు, ఏం చేస్తాం ఆదివారం కనుక. కానీ సాయంత్రం వచ్చారు, నిన్నేమో శనివారం వచ్చారు, మన శుక్రవారం వచ్చారు, నాకు నమ్మకం సోమవారం కూడా 5:30 అయ్యేసరికి 6:00 to 8:00 ప్రవచనం, మళ్ళీ నాకు ఇది టైం తెలియదుగా. 6:30 ప్రవచనం అంటే మీరు చూడండి గ్యారంటీగా 6:30 వస్తారు, అంత దుర్మార్గులు లేరు ఇక్కడ. పరమ పుణ్యాత్తులు పాపిష్టి వాళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ? ఆరు పౌరుగా వచ్చేస్తారు. అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. మీరు కూడా పగలంతా ఉద్యోగం చేస్తున్నా, నానాయాతన పడిపోతున్నా, శ్రమ పడిపోతున్నా, ఈ శ్రమని విడిచిపెట్టి విశ్రమించకుండా వస్తున్నారంటే సందేహం లేకుండా మీలో కూడా నారదుల వారి యొక్క అంశం ఎంతో కొంత ఉన్నది. నాలో ఉన్నంత లేకపోయినా సరే. మొత్తం మీద భాగవత సప్తాహం చూస్తూ ఉండగా 3వ రోజులోకి వచ్చింది. ఈ కళ్యాణాక్షతలు పట్టుకెళ్ళండి, మీ పిల్లల శిరస్సు మీద వేయండి, వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉంటారు భవిష్యత్తులో. ఎప్పుడు పెళ్ళయిన తర్వాత, పెళ్ళి అవుతుంది, అమ్మాయికి మంచి వరుడు వస్తాడు, అబ్బాయికి మంచి వధువు వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు 10 కాలాలు చల్లగా ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉన్నది, ఎందుకంటే నమ్మి చేస్తున్నాం కనుక. ఇంకా పెద్దవాళ్ళు కూడా వేసుకోండి, మాకెందుకండి అని ఇప్పుడు ముచ్చం రాజు అడగచ్చు. మా పెళ్ళి అయిపోయి దాదాపుగా ఏదో 50 ఏళ్ల క్రితమే అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి కొత్తగా ఏమిటని. ఎన్నాళ్ళైనా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం అలాగే ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు భార్యాభర్తలు ఉండక అంతో ఎంతో తిక్క లేకుండా ఉంటుందా? ఉండదు కదా. అంతటి లక్ష్మీదేవి భృగు మహర్షి వచ్చి వక్షస్థలం మీద విష్ణువుని తన్నగాని ఆయన తన్నితే ఆయన కాళ్ళు నొక్కుతావా అని అలిగి భూలోకానికి రాబట్టి కదా 7 కొండలు మళ్ళీ కథంతా నడిచింది అవునా? అంటే అంత లక్ష్మీదేవి కూడా అంతో ఎంతో అలిగింది. కానీ మీరంతా ఆ మాత్రం కూడా అలిగి మేము పుట్టింటికి పోతాం అని వెళ్లకుండా ఉండాలంటే ఈ కళ్యాణాక్షతలు భక్తితో శిరస్సును ధరించాలి. అఫ్కోర్స్ మీరు పెద్దగా కొట్టుకోరుకోండి, ఏదో రోజుకు 2-3 సార్లు కంటే ఎక్కువ తిట్టుకోరని నా నమ్మకం. ఒకవేళ భవిష్యత్తులో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. భగవంతుని యొక్క అక్షతలకి ఎంత శక్తి ఉన్నదో నేను చాలాసార్లు చూశానమాట. తీవ్రమైన కష్టంతో కూడిన పని చేసినప్పుడల్లా ఈ కళ్యాణాక్షతలు శిరస్సును ధరించేవాడిని. ఎటువంటి కార్యక్రమం అయిపోయేది వెంటనే, ఏమి కష్టాలండి, ఆ కష్టాలు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఏదో మీకేముంది, కాస్త ఉద్యోగానికో కాస్త పెళ్లికో అంతో అంతో. కానీ గురువుగారు దాదాపుగా ఇన్నేళ్ల వయస్సులో ఎంత ప్రపంచం తిరిగి ఉంటారు, ఎన్ని కార్యక్రమాలు చేసి ఉంటారు, ఎటువంటి కష్టాలు ఎదురు చూశారో చెబితే ఆశ్చర్యపోతారు. హిమాలయ పర్వతాల్లో కొండెక్కి కింద పడిపోయాను నేను. ఆ కొండ మీద నుంచి పూర్తిగా అగాధంలో పడిపోయి ఉంటే ఇవాళ దుబాయ్ లేదు, ఈ ప్రవచనము లేదు. కానీ ఒక్క క్షణంలో పడిపోతానడగా చిన్న గడ్డి దుబ్బు దొరికింది నాకు. ఇప్పటికి కూడా ఆ కొండ మీద అక్కడ ఆలయం కనపడుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా మెట్లు వేస్తున్నారు పైకి. టక్కన ఇంత గడ్డి దుబ్బు, ఎక్కువ లేదు. నిజానికి ఆ గడ్డి పరక పట్టుకుంటే ఆ గడ్డి పరక మనలాంటి వాడు బరువు అవుతుందా? తెగి ఆ లోయలో పడిపోవాలి. లోయలో భయంకరమైనటువంటి మందాకిరి ప్రవాహం, బదరీ దగ్గర ఉన్నదాన్ని అలకనంద అని, కేదారం దగ్గర మందాకిరి అంటారు. ఆ అలకనందలో పడి ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం. చల్లని నీటిలో పడి ఐసు గడ్డ కట్టేస్తుండగా పోయిన వాడి శరీరం కుళ్ళిపోదేట్టు వచ్చి అందులో ఉండేవాళ్ళం. టక్కన పైనుంచి కిందకు జారుతూ ఉంటే 2 గడ్డి పరకలు కొంచెం ఇలాగా ఉన్నాయి, పచ్చగడ్డి, అది పట్టుకున్నాను. ఈ సందట్లో సడేమి అని నేను పైకి ఎక్కుతూ ఉంటే నాతో పాటు శిష్యుడు వచ్చాడు. వాడు నా వెనకే వస్తున్నాడు, వాడు నాతో జరిపోయాడు. నేనేమో ఈ గడ్డి పరక పట్టుకుంటే నా కాళ్ళు వాడు పట్టుకున్నాడు. ఆలోచించండి. పైగా ఆయనేమో కాస్త గజరాజు, నేనేమో లేడి పిల్ల. నా కాళ్ళు వాడు పట్టుకుంటే నా కాళ్ళు లాగేస్తాడు వాడు. ఏకంగా 85 కేజీలు కుర్రాడు పట్టుకున్నాడండి. అనుకుంటా శిష్యులు అంతలా ఉంటారనండి. ఒక్కొక్కప్పుడు అదృష్టం. గురువుగారు ఎప్పుడు అలాగే ఉంటారు, శిష్యులే కొంచెం గజరాజుల్లో ఉంటారు. అది వాళ్ళ అదృష్టం, కవికుంజులు. కానీ రవ్వంత కూడా గడ్డి తెగలేదు, మేము పడలేదు. ఓ ముసలాయన, 85 ఏళ్ల ముసలాయన, ఐసా సాహస మత్కర్ణ అని చెయ్యొచ్చుకుని ఒక్క గుంజు గుంజాడు. ఆయన చూస్తే చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాళ్ళలో ఉన్నవాడు ఒక్క గుంజు గుంజి మమ్మల్ని గుళ్ళో పారేశాడు. ఎవర్రా, మెట్లు లేకుండా ఉన్న ఈ ప్రాంతంలో మంచు పడుతుంటే పైకి ఎలా ఎక్కేవనండి? మందలిస్తే చచ్చినా పర్వాలేదు, పైన హనుమంతుడు ఉన్నట్ట ఆ గుళ్ళో చూద్దామని బయలుదేరాను అన్నాను. ఆ తర్వాత ఆయన కనపడలేదు. అదొక అదృష్టం అనుకోండి. ఆ కథలన్నీ ఇప్పుడు మీకు చెప్పిన అనవసరం. కానీ ఆ తర్వాత ఇప్పుడిప్పుడు ఆ హనుమంతుని దగ్గరికి వెళ్ళడానికి కొండంతా పాడైపోతుందని మంచి మెట్లు వేస్తున్నారు. ఈ మధ్యన అయిపోయిందని అనుకుంటున్నాను నేను. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, లాస్ట్ ఇయర్ 22లో వెళ్ళామా, 22లోనో 23లోనో మొత్తం మీద వెళ్ళాం. ఇప్పుడు పూర్తి అయ్యి ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఎక్కడని తేలిక, మోకాటి పర్వతంలో ఎత్తుగా ఉంటుంది. కానీ అక్కడ ఒక హనుమంతుడు కూడా ఉంటుంది, తప్పక చూడాలి. అలా ప్రాణం పోతున్న సమయంలో కూడా పోకుండా బతికాం. కారణం ఈ అక్షతల యొక్క ప్రభావం. నేను ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ కళ్యాణాక్షతల శిరస్సు నేనే వేసుకుంటాను, లేదా మా గుళ్ళో 108 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఎక్కడికైనా పెడతాం. లేకపోతే ఇన్ని యాత్రలు ఇంతమందిని తీసుకెడుతున్నామంటే మాట్లాడకండి, ఎక్కడ ఎవరికి ఇంత తేడా వచ్చినా బాధ్యత నాదే కదా. వాళ్ళ బాధ ఒకెత్తు, అయ్యో వీళ్ళకి బాధ కలిగించామనే నా బాధ మరొకటి, ఈ రెండు ఉంటాయి కదా. అందున మీరు ఎక్కడున్నారు? దేశం కాని దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఎప్పటికీ మీరు ద్వితీయ శ్రేణి పౌరులే. సాగినంతకాలం హాయిగా సాగుతుంది, తేడా వస్తే మనం ఏమవుతామో తెలియదు. అటువంటి పరిస్థితులలో ఆ కళ్యాణాద్భుత గాత్రుడైన శ్రీమన్నారాయణ కళ్యాణ అక్షతలు శుభప్రదాలు గనక వాటిని శిరస్సును వేసుకోండి, మీకు ఏ విధమైన శుభం ఉండదు కాక ఉండదు. మీకు అన్ని వేళలా దిగ్విజయమే కలుగుతుంది. నిన్నటి ఘట్టంలో శ్రీకృష్ణుడు పుట్టాడు, రేపల్లి చేరాడు, యోగమాయాదేవి చెరసాలకు వచ్చింది. రావడంతో ఆవిడ ఏడవడం మొదలెట్టింది, ఎందుకని ఇంకా ఆవిడ డ్యూటీ అయిపోయింది కనుక. బాలిక ఏడుస్తూ ఉంటే ఆ చప్పుడు విని టక్కున కాపురవాళ్ళు లేచారు. ఇంత గాఢంగా నిద్రపోయామేమిటి, కాపలా ఖాయమనేమో కంసుడు చెప్పాడు, నిద్రపోతూ ఉంటే శిరశ్చేదం అన్నాడు, మనం నిద్రపోతున్నాం వెనక ముందు చూడకుండా అని భయపడి, ఒరే నిద్రైతే నిద్రయ్యాం కానీ ఈ నిద్రపోయిన విషయం కంసుడికి చెప్పకుండా మనలో మనం దాచుకుందాం, ఇంతకీ చెరసాలకి వేసిన తాళాలు వేసినట్లున్నాయా లేవా అనుకుని వెళ్ళి చూస్తే తాళాలు తాళాల కింద గొళ్ళారు గొళ్ళాల కిందే ఉన్నాయి. అమ్మాయి అనుకున్నారు వాళ్ళు. కొందరు అక్కడ కాపురా ఉండగా మరికొందరు పరుగు పరుగును వెళ్ళారు. ఎంత అర్ధరాత్రైనా దేవకీదేవికి ప్రసవమైన వెంటనే ఈ వార్త చెప్పమన్నాడు కదా కంసుడు, అందుకని వాళ్ళు నిద్రపోతున్న కంసుడి దగ్గరికి వెళ్ళి తలుపులు వేసుకోవట్లేదులేండి ఆయన, అందుకని తోసుకుంటూ లోపల గడిపాడు. ఈ మధ్యన కొన్ని ఇళ్లలో బాత్రూముల్లో తలుపులు ఉండవు, అదో సమస్య. అందుకని ఆ లోపల ఉన్నసేపు పాటలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ లోపల పాట పడ్డానికి వెళ్ళినవాడు, మళ్ళీ ఈ పాట పెట్టుకోకపోతే వాడు తలుపు తోసుకొస్తాడు కదా, అదో సమస్య కదా. అందువల్ల కాస్త ఇళ్లలో గొళ్ళలు పెట్టుకుంటారా ఎందుకైనా మంచిది. ఆ గొళ్ళలు వెంటనే తిప్పితే పడేలా ఉండాలి, అంతేగాని దాన్ని మనకి ఏం తిప్పుకుంటాం, అసలే మాలాంటి వాళ్ళు అర్భకులం అయ్యే దర్భలు పట్టుకోగలం తప్ప యుద్ధాలు చేయలేము. సరే ఇదో పక్కన పెడితే వాడు తలుపులు తీసే ఉన్నాడు అనుకోండి, అందుకని లోపలికి వెళ్ళి నిద్రపోతున్న కంసుడు పిశాచంలో అలా పడుకుని అన్నట్ట జుట్టు విరబోసుకుని వాడిని లేపి, దేవకి నీళ్ళాడే రమ్మురమ్మని భోజరాజుతో చెప్పిన నా తండు చిడిముడి పాటుతో తల్పంబుపై నుండి తత్తరమున. ఓ భోజరాజా, లే దేవకీదేవి ప్రసవించింది, కొడుకు పుట్టాడేమో, ఎవరు పుట్టారో మేము చూడలేదనగానే ఆ నిద్రపోతున్న వాడు ఉలిక్కి పడిలేచాడు. నిద్రట్లో కూడా వాడికి కృష్ణనామస్మరణమే వైరం వల్ల. అందువల్ల లేచి ఊడిపోతున్న పంచిని అలాగే బిగించుకుంటూ కనీసం పూర్తిగా పంచైనా కట్టుకోట్లా, ఓ చేత్తో బిగించి పట్టుకుని ఇంకో చేత్తో కత్తి పుచ్చుకుని మృత్యుదేవతలాగా బయలుదేరాడు వాడు. నిజంగా ఆ సమయంలో విరబోసుకున్నవాడు జుట్టు ఎర్రగా నిద్రట్లోంచి లేవడం వల్ల కనపడుతున్నటువంటి ఆ కళ్ళు, కళ్ళు ఇప్పుడు అప్పుడే నిద్రట్లోంచి లేస్తే ఏమవుతున్న వాటి ఎర్రగా ఉంటాయి, సహజంగా వాడు తెగ తాగిపోతాడు. అందువల్ల ఎర్రబడిన కళ్ళతో భయంకరాకారుడు నల్లనివాడు వస్తూ ఉంటే హఠాత్తుగా చూసినవాడు రాక్షసుడా భూతమా పిశాచమా అనుకోక తప్పదు. అలా వచ్చాడు వాడు, తలుపులు తీయమన్నాడు. ఈ దుర్మార్గుడు తలుపు తీసుకుని లోపలికి వస్తూ ఉండగానే దేవకీదేవి వణిగిపోతూ ఆ చంటిపిల్లని తన వక్షస్థలం మీద పెట్టుకుని బతిమాలుతూ, అన్నయ్యో అన్నయ్యో ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది, మేనల్లుడైతే నీకు శత్రువు కాబట్టి చంపవచ్చు, ఈసారి నాకు కొడుకు పుట్టలేదు కూతురు పుట్టింది రక్షించన్నది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేన కోడలో మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదల్న మహాత్ములు ఓవు త్రోవ పోవన్న భవత్సహోదరి గదన్న నిను శరణంబు వేడెదల్. అన్న నీ కోపాన్ని తగ్గించుకో, ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది, ఈమె నీకు మేనకోడలవుతుంది కానీ మేనల్లుడు కాదు. మగవాడంటే నీ ప్రాణానికి మృత్యువు కాబట్టి చంపావు అంటే ఒక అర్థం ఉన్నది. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో పుట్టిన పిల్లల్ని పుట్టినట్టే నువ్వు పొట్టన పెట్టుకున్నావు చంపేశావు, ఈసారి ఆడబిడ్డ పుట్టింది దీన్ని కూడా చంపాలా, నీ చెల్లెల్ని కాళ్ళు పట్టుకు బతిమాలుతున్నాను, క్షమించు, కోపాన్ని ఉపశమింప చేసుకో, వేడుకుంటాను. ఆరుగురు కొడుకుల్ని పట్టి వధించావు, ఇప్పుడు ఈ పిల్లనైనా నాకు విడిచిపెట్టు. పుత్రుడు నీ ప్రాణంబులకును శత్రుండని వింటికాన సమయం పదగున్ పుత్రులకు నోమనేని పుత్రీదానంబు చేసి పోషింపగదే. పుత్రుడంటే నీ ప్రాణాలకి శత్రువు కాబట్టి చంపడానికి తగిన కారణం ఉంది అనుకోవచ్చు. పాపం ఆడబిడ్డ, ఇది పుత్రిక, ఇది నిన్నేం చేస్తుంది, దీన్ని వదిలిపెట్టు, నన్ను రక్షించు అంటే వినిపించుకోలేదు వాడు. ఆడైనా మగైనా ఈసారి పుట్టినవాడు నా విరోధి, సాక్షాత్తు విష్ణువే పుట్టాడు, వీడిని చంపుతాను, నన్ను నేను రక్షించుకుంటాను అని చెల్లెల్ని తిట్టాడు, కొట్టేశాడు. పైగా అసలే పాపం బాల్యంతరాలు, పొట్టలో తన్ని మరీ ఆ చేతిలో ఉన్న బిడ్డను లాక్కున్నాడు. గిరగిర కాళ్ళు పట్టుకుని తిప్పి ఆకాశంలోకి విసిరి కింద ఉన్నటువంటి రాయి మీద పడేలా చేసి కింద కత్తి పెట్టాడు. ఇదివరకట్లాగే ఆరుగురు పిల్లల్ని చంపినట్టు ఈ పిల్లను కూడా చంపడానికి ఆ చిట్టి పొట్టి పాప కాళ్ళు పట్టుకుని పైకి విసరడంతో ఆవిడ కింద పడలేదట. ఇత పూర్వం పిల్లలంతా కింద పడ్డారు, చచ్చిపోయారు. కానీ ఈ పిల్ల జగన్మాత కనుక, యోగమాయ కనుక రివ్వున ఆకాశానికి ఎగిరిపోయింది వాడి చేతుల్లోంచి. అందరూ చూస్తూ ఉండగా సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. 8 చేతులు, ఈ 8 చేతులలో ఖడ్గం, డాలు, సోలం, ధనుస్సు, బాణము, మధుపాత్ర ఇవి ధరించి చేతిలో ఉన్న తేనెని గడగడ ఒక క్షణకాలంలో తాగేసింది. తాగి హుంకరించింది. మూర్ఖుడా, నీవు కాదు కదా, నీ వెనక ఉన్న సమస్త పరివారం కలిసిన నా సెగలో ఉన్న పువ్వు కూడా లాగలేరా మూర్ఖుడా అన్నది. తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని గొర్రలంపితివి, అంతనైన ఉపశాంతి వహింపక రాళమీదనం బింపితి విసిరో ఇది యుబీరమే. నా సరసం జనిల్చి నిన్ చంపెడి వీరుడొక్క దశ సత్క్రియ నొందెడువాడు దుర్మతి. మూఢుడా, అహంకారంతో కన్ను మిన్ను గానక దేవకీదేవి కన్న బిడ్డల్ని 6 చంపావు, అక్కడితో కూడా నీ రక్తదాహం తీరలేదన్నమాట. సాధారణంగా కొంతకాలం పాటు పిల్లల్ని చంపిన వాడికి అయ్యో ఇది పాపము అనిపిస్తుంది, శాంతి పొందడం మొదలు పెడతాడు. కానీ నువ్వు శాంతి పొందక ఆడబిడ్డని చంపడం అధర్మమని ఆలోచించక నా కాళ్ళు పట్టుకుని ఆకాశ మార్గానికి విసరి నీ చెల్లెల్ని కసరి నన్ను చంపాలనుకుంటావా? ఇదొక వీరత్వమా? నీ తరమా? ఇదే నీకు నా హెచ్చరిక. నన్ను నువ్వు చంపలేవు సరిగదా, నిన్ను చంపేవాడు సరిగ్గా పుట్టవలసిన చోట పుట్టాడు, మరొక చోట సుఖంగా పెరుగుతున్నాడు, కొంతకాలం తర్వాత నిన్ను చంపుతాడు. వాడు ఎక్కడ పెరుగుతున్నాడో కూడా నువ్వు ఊహించలేవు. వాడు నిన్ను చంపడం ఖాయం అని పలికి మహనీయ గుణాస్పద అయిన ఆ దేవి దేవతలంతా తనని స్తుతిస్తూ ఉండగా భూలోకంలో దుర్గ, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక ఇత్యాది నామాలతో ఆయా గుడులలో గోపురాలలో కొలువై వాళ్ళంతా ఆ నామాలతో తనని స్తుతిస్తూ ఉండగా అదృశ్యురాలైపోయింది. ఇప్పుడు ఉలిక్కి పడిపోయాడు కంసుడు. అసలే చేతిలో ఉన్న పిల్లలేమో అమ్మవారిగా మారిపోయిందా, పైగా ఆ భయంకరమైన తేజస్సు అది చూడగానే వాడికి కళ్ళు వేర్లు గమ్మాయి. పైగా ఆవిడేమో దేవతలందరూ స్తోత్రం చేస్తూ ఉండగా ఈ దుర్గా భద్రకాళి అంటూ ఉంటే ఇటువంటి అమ్మవారిని చంపడానికి ప్రయత్నించానని ఒక భయం పట్టుకుంది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతే ఏమన్నది, నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడు, నన్నేం చేస్తావన్నది. అంటే నా శత్రువు ఇక్కడ పట్టుకుండా ఇంకో చోట పుట్టాడనమాట. అయ్యయ్యో, ఇదివరకు ఆకాశవాణి దేవకీదేవి అష్టమగర్భం నన్ను నాశనం చేస్తుందన్నది, ఇప్పుడేమో ఈ అమ్మవారు ప్రత్యక్షమై ఇంకో రకంగా మాట్లాడుతోంది అనుకుని కంగారు పడి వెంటనే దేవకీ వసుదేవుల కాళ్ళ మీద పడిపోయాడు. వాళ్ళ శరణు కోరాడు. కాళ్ళకి చేతులకి ఉన్న సంకెళ్ళు తీసేశాడు. దేవకీదేవిని చేతులు పట్టుకుని బతిమాలాడు. బావగారిని అయితే కాళ్లే పట్టుకుని మరీ నమస్కరించి మళ్ళీ బతిమాలాడు. బావా, నన్ను క్షమించు, నేను మహాపాపం చేశాను, నాలాంటి దుర్మార్గుడు ఎక్కడా పుట్టడు. పాపుడ బాలఘాతుకుడ బంధువిరక్తుడ దుష్టచిత్తుడ కోపనుడ చరణమృతుడ క్రూరుడ బ్రాహ్మణ హంత భంగిమీ పాపల చంపితి బయలి పల్కుల నమ్మితి సాధులార నా పాపములొగ్గడింపక కృపా పరులై కనరే శమింపరే. నేను పాపాత్మణ్ణి, చిన్నపిల్లల్ని చంపిన దుర్మార్గుణ్ణి, బంధువుల మీద రవ్వంత కూడా ప్రేమ లేదు నాకు. అయ్యో మా చెల్లెలు మా బావ అని మిమ్మల్ని నేను ప్రేమించి ఉంటే ఇవాళ నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. కోపగుణం వల్ల ఈ పాపం చేశాను. కోపం ఎంతటి వాడినైనా పాడు చేస్తుంది, అందువల్లే కోపం పొందకూడదని పెద్దలు అన్నారు. చరన్మృతుడా అని ప్రత్యేకంగా అన్నాడు ఆయన. అంటే బతికి ఉన్న శవాన్ని, చరత్ కదులుతున్న మృతుడు అంటే చచ్చినవాడు, జీవత్ శవము జీవచ్ఛవం అన్నమాట. కొంతమంది బతికే ఉన్నారు కానీ వాడు చేసిన పాపాల వల్ల వాడిని చూస్తే శవంతో సమానంగా భావిస్తారంత. అలాంటి కదులుతున్న శవం లాంటి వాడు నేను. క్రూరుణ్ణి, బ్రహ్మహత్యా పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ చిన్నపిల్లల్ని చంపిన వాడికి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు అంటారు. ఆరుగురు పిల్లల్ని చంపేశాను, ఎంత పాపాత్ముడో, నాకు ఏ నరకాలు రాబోతున్నాయో. ఇంతటికి మూల కారణం ఆకాశవాణి. ఆనాడు ఆకాశవాణి మీ పెళ్లి కాలంలో నీ అష్టమ గర్భం నాకు మృత్యు అని చెప్పటం వల్ల ఆ మాట నమ్మి తొందరపడి మిమ్మల్ని చెరసాల పాలు చేసి మీ పిల్లల్ని చంపాను. ఆకాశవాణి కూడా ఇలా అసత్యం ఆడుతుంది అనుకోలేదు, మీకు ఆడపిల్ల పుడుతుందని నేను అనుకోలేదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, నా పాపాలన్నీ విడిచిపెట్టండి, పదే పదే నువ్వు పాపాత్ముడు అని దెప్పకండి, దయతో నన్ను కాపాడండి. ఎంత గొప్ప పాపాత్ముడైనా వాడి వల్ల బాధపడిన వాళ్ళు వచ్చి, నాయన నువ్వు పాపిష్టివాడివి అయినప్పటికీ మేము నీ పాపాలను క్షమించామా అన్నారా, వాడి పాపాలు పోతాయి, అందువల్ల మీరు నన్ను క్షమించానని ఒక్క ముక్క అంటే నేను పుణ్యాత్ముడి అయిపోతాను. అయినా మీకు తెలియందే ఉంది, ఎవరైనా ఇంకొకళ్ళని చంపగలరా, రక్షించగలరా? ఎవరికి వాళ్ళు తాము చేసిన కర్మ ఫలితం అనుభవిస్తారు. పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మలో రోగం రూపంలో కొందరిని పట్టుకుంటుంది, దారిద్ర్యం రూపంలో కొందరిని పట్టుకుంటుంది. ఆయువు తగ్గిపోవడానికి మూల కారణం ఈ పాపమే. ఆయువు పెరిగినా తరిగినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పెళ్ళి అయినా కాకపోయినా అన్నిటికీ మూల కారణం తాము తాము చేసుకున్న కర్మములే. ఈ కర్మములు ఎంత దూరం వెళ్ళినా పట్టుకుంటాయి. అటువంటి కర్మ వల్ల మీ పిల్లలు చచ్చిపోయారు తప్ప నా చేతిలో చావలేదు. ఇది ఇతరులకైతే వేదాంతం బాగా చెబుతారులేండి, అందరూ తమ దగ్గరకు వస్తే చెప్పరు. కానీ వీడు ఏమంటాడు, నీ పిల్లల్ని నేను ఎక్కడ చంపాను, వాళ్ళ కర్మ వాళ్ళని చంపింది, కాబట్టి ఏ నెక్కడి హల్త మీ శిశువు లెక్కడి హన్యులు దూరనేటికి. నేను హంతకుండి కాదు, మీ పిల్లలు నా చేతిలో చచ్చిన వాళ్ళు కాదు, నన్నెందుకు తిట్టుకోవటం ఆలోచించండి అని వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తి తిరిగి అప్పగించగానే క్షణంలో అన్నీ మర్చిపోయేటవాళ్ళు. మహాత్ముల యొక్క లక్షణం ఎటువంటిదనమాట, ఎటువంటి పాపాత్ముడైనా క్షమించు అంటే క్షమిస్తారు. తాటాకు మంట వంటిది వాళ్ళ కోపం. తృణ హుతాశనము అన్నారు దాన్ని, అంటే గడ్డి పరకకి నిప్పు పెట్టండి, ఎండు గడ్డి పరకకి అలా నిప్పు పెడితే బొగ్గున మండుతుంది, బూడిదైపోతుంది. అలాగే మహాత్ముల కోపం కూడా ఇట్టేపోతుంది. వాళ్ళకి ఎక్కువసేపు కోపం ఉండదు, వాళ్ళకే దీర్ఘ కోపం ఉంటే ప్రపంచం ఆగుతుందా, అందుకని వాళ్ళు క్షమించారు. వసుదేవుడు అన్నాడు, బావా నువ్వు అన్నది నిజమే, బావా నీ వచనంబు నిక్కము సుమి ప్రాణుల్ గత జ్ఞానులై నీవేనంచును, లోభమోహ మదభీ నిర్మిత్రతామోద శోకావేశంబుల నుండురు బుడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరుం తెలియలేరంజోంజ విభ్రాంతులై. బాబా నీవన్న మాట నూటికి నూరిపాళ్ళు నిజము. ఈ ప్రాణులు భూమి మీద పుట్టాక పూర్వకర్మ, ఈ జన్మలో చేసిన పాపం, చుట్టుపక్కల వాళ్ళ యొక్క స్నేహం వల్ల అజ్ఞానంలో పడిపోతారు, జ్ఞానం నశిస్తుంది. దానివల్ల ఏం చేస్తారట, పాతవన్నీ తెప్పడం మొదలు పెడతారట. నువ్వు నా చిన్నప్పుడు నా నెత్తి మీద కొట్టావు, అప్పుడు లడ్డూ పట్టుకుపోయావు, చెంచాతో వీపు మీద కాల్చావు అని పాతవన్నీ తెప్పుకుంటారు. నీవు వేరు నేను వేరు అనుకుంటారు. ఎన్నాళ్ళైనా పాత మర్చిపోతే ఇంకెందుకు చెప్పండి, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, పాత వాళ్ళే తల్లు తవ్వుకొని ఏడవడం ఎందుకు. పిల్లలు కూడా అంతే, ఒకటో క్లాసులో ఉన్నప్పుడు నువ్వు నా చాక్లెట్ పట్టుకుపోయావు, సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు నీ చాక్లెట్ పట్టుకెడితే అనకూడదట, అయిపోయింది ఏదో అయిపోయింది, దిక్కుమాల చాక్లెట్ ఏడాది క్రితం తిన్నది ఇంకా కడుపులో ఉందా, ఎప్పుడో వెళ్ళిపోయింది అది. కాబట్టి పాతవి తలుచుకొని దెప్పుకోవడం వల్ల వచ్చే లాభము రవ్వంత లేదు, ఇది దృష్టిలో పెట్టుకోమన్నాడు ఆయన. దానివల్ల అంతకంతకి ఏమవుతుందనమాట, శత్రుత్వం పెరిగిపోతుంది. కొంతమందికి అదేంటో ఈ గ్రంథాలు గుర్తుండవండి, కానీ చిన్నప్పుడు నువ్వు పేడ పిసుక్కున్నావు అక్కడికి వెళ్ళావు కళ్ళాపు తెల్లేవు అని వచ్చిన వాళ్ళు పలకరించి అనుకుంటే వాడు మండిపోదా. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ కోటీశ్వరరాలు ఇక్కడ ఉంది, ఆవిడ కర్మగారు చిన్నప్పుడు పేడ పిసుక్కుంది పిడకేసుకుంది కాదనను, కానీ ఇప్పుడేమో ఇక్కడికి వచ్చా కోటీశ్వరరాలు కదా, ఆవిడ ఏ మీటింగ్లోనో ఉండగా వెళ్ళి ఇదిగో నీకు గుర్తుందా నీ చిన్నప్పుడు అప్పుడు పేడ పిసికావు వీధిలో పిడకేసావు అంటే ఆవిడకి ఒళ్ళు మండిపోదు మరి, అదే పాతవి తవ్వుకోకూడదు అన్నారు. అదేదో సినిమాలో ఓ బిట్టు పెట్టారు నాకు ఈ మధ్యన, అందులో ఓ హీరో గారు వెళ్ళిపోయి ఒరే నువ్వుట్రా ఈ కాంట్రాక్ట్ చేసేది, ఒరే వీడు చిన్నప్పుడురా ఆ పక్కింటమ్మాయి జడలో పువ్వులు ఆగాడు రోయ్ వాళ్ళు ఎవరికో ప్రేమ లేఖ రాసేవారు అంటే ఆ కాంట్రాక్టర్ ఏమైపోతాడు మరి కర్మ. అందువల్ల పాత చెప్పకండి, ఇంచుమించుగా మీ అందరి చరిత్రలు నాకు తెలియంది ఏముంది, నా పూర్వజన్మ రహస్యాలు తెలుసునండి. ఏదో చిన్నప్పుడు ఉన్నాక రకరకాల పనులు చేస్తూ ఉంటారు, ఇప్పుడు 70 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళో వచ్చాక పాతవి తెప్పుకోవడం వల్ల నీవు వేరు నేను వేరు అనే భేదభావం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందనమాట, లోభం పెరుగుతుంది, మోహం పెరుగుతుంది, మదం పెరుగుతుంది, భయం పెరుగుతుంది, నిర్మిత్రత శత్రుత్వం పెరుగుతుంది. దీనివల్ల కొంతమందిని దగ్గరికి రానిస్తాం, కొందరిని రానివ్వం. ఆ విధమైన లక్షణముల వల్ల శోకావేశాలు పెరిగిపోతాయి, అప్పుడు ఒకళ్ళొకళ్ళు చంపుకోవాలనుకుంటారు, పగ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కానీ జ్ఞానంతో ఆలోచిస్తే చంపేవాడు చచ్చేవాడు పుట్టించేవాడు పుట్టేవాడు పెట్టేవాడు తిట్టేవాడు తినేవాడు నిద్రించేవాడు సమస్తము ఒకే ఒక్క పరమాత్ముడు. అప్పుడు ఈ జ్ఞానం వల్ల ఎవరి మీద శత్రుత్వం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరుని తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై అన్నాడు. ఒకే పరబ్రహ్మ ఉన్నాడు, ఆయన ఇన్ని రూపాల్లో ఉన్నా చివరికి ఒకడే, అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి ఉపనిషత్తులు ఏమన్నాయి, ఈశావాస్యమిదం జగత్ అన్నాయి. ఈ చరాచర జగత్ అంతా పరమాత్మ స్వరూపము. హృద్దేశేర్జున తిష్టతి అన్నాడు కృష్ణుడు స్వయంగా. ఈశ్వరుడు ఎక్కడుంటాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అర్జున పరమాత్ముడు అందరి హృదయాలలో ఉంటాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు, మీ హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి అందరిలో ఉన్న పరమాత్ముడిని గ్రహించి సాధ్యమైనంత వరకు వైరం పొందకుండా ఉండాలి. అత్యావశ్యక స్థితి వస్తుంది, అవతల వాడు ఎంత చెప్పినా వినడు పాపాత్ముడు, అప్పుడు మాత్రమే ఆయుధం పుచ్చుకుని వాడిని శిక్షించాలి. చీటికి వాటికి ఎవరిని దెప్పరాదు, చీటికి వాటికి ఎవరిని విరోధం చేసుకోరాదు. అందరిలో ఉన్న ఈశ్వరుణ్ణి గ్రహిస్తే అప్పుడు శత్రుత్వం ఉండదు. కానీ విభ్రాంతాత్ములైన మూర్ఖులైన అజ్ఞానంలో పడిన మానవులు మాత్రం ఇలాగే ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు అని వసుదేవుడు కంసుడిని వాదార్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కంసుడు కూడా హమ్మయ్య ముందు బావగారు ఒప్పుకున్నాడు క్షమించాడు అనుకుని వెంటనే, ఇంకా చీకట్లోనే ఉంది వాతావరణం, ఇదంతా కేవలం 1 గంట 2 గంటల కల్లా అయిపోయింది కదా, ఆ వేళలో కూడా మంత్రులను తన హితులను పిలిపించాడు. సభాభవనంలో ఓ పెద్ద సభ చేశాడు, ఆసనం మీద కూర్చున్నాడు. వాళ్ళంతా కూడా ఎంత అర్ధరాత్రి అయినా సరే పిలిస్తే వచ్చేవాడు గనక చకచకచక వచ్చేశాడు. ఇంకా మరి కొద్దిసేపట్లో తెల్లవారుజాము కాబోతూ ఉండగా అతని మంత్రులు సామంతులు హితులు పురోహితులు అతనికి సంబంధించిన ప్రత్యేక భటులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చాక కంసుడు జరిగింది చెప్పి ఉంది అనగా, అప్పుడు మంత్రులు బాగా ఆలోచించి మహారాజా ఇదంతా నువ్వు చేజేతులరా తెచ్చుకున్నటువంటి కష్టం, నువ్వు ఒకప్పుడు దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళావు, దేవతల్ని జయించావు కానీ వాళ్ళని చంపకుండా వదిలేసి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చావు, ఇదే మనం చేసే పొరపాటు. అసలు ఎవరితో కూడా శత్రుత్వం తెచ్చుకోకూడదు, ఒకవేళ శత్రుత్వం వచ్చిందా వాడిని సర్వనాశనం చెయ్యాలి. అనవసరంగా ఒకటి రెచ్చగొట్టి కెలికి కొట్టి వదిలేసామంటే వాడు పగబట్టి సమయం చూసి పడగొడతాడు. దేవతల్ని నువ్వు జయించి వదలడం వల్ల వాళ్ళంతా విష్ణువు దగ్గరికి వెళ్ళి నిన్ను పడగొట్టడానికి పుట్టమన్నారు, అందువల్ల విష్ణువు పుడుతున్నాడు, ఈ రకంగా నీకు ప్రమాదం వచ్చింది. అందువల్ల 3 పనులు చెయ్యకూడదు అన్నారు ఆ మంత్రులు. కంత్రులైనా వాడు మంత్రి అయినా కంత్రి అయినా మంచి విషయమే చెప్పాడు. ఒత్తి కొనుచురాని జనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తన కారాదు రాదు మీద జయింపన్. ముందుగా ఏమన్నాడు, రోగం రాకుండా చూసుకోవాలి, మనిషి శరీరమును ఆరోగ్యంగా కాపాడుకోవాలి, పిచ్చి పిచ్చివి తినకూడదు, తినవలసినవి తినాలి, వ్యాయామం చెయ్యాలి, రోగం రాకుండా చూసుకోవాలి. కానీ కర్మగాలి రోగం వస్తే పూర్తిగా మందు వేసి ఆ రోగం మళ్ళీ రాకుండా సమూలంగా నాశనం చెయ్యాలి. ఓ ట్యాబ్లెట్ వేసి కొంచెం దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలితే ఆ రోగం శరీరంలో ఉండిపోతుంది, క్రమంగా వాడిని చంపేస్తుంది. కాబట్టి ముందేం చెప్పాడు, రోగం రాకుండా చూసుకో, వస్తే దాన్ని నిర్మూలించు. దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు కొట్టేశారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎప్పుడో భాగవతంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇక రెండవది రిపుల, శత్రువులు కూడా పుట్టకుండా చూసుకో. పిచ్చివాగుడు వాగి నోటికి వచ్చినట్లు మాట్లాడి నీ చేతలతో నీ మాటలతో యావడితో శత్రుత్వం తెచ్చుకోకు. సాధ్యమైనంత వరకు అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నించు. ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా అవతలి వాడు శత్రుత్వం వహించినప్పుడు మాత్రం వాడిని సర్వనాశనం చేసేదాకా నిద్రపోకూడదు. మళ్ళీ వాడిని క్షమించి విడిచామా కొంప మెలిగిపోతుంది. కాబట్టి శత్రువు రాకుండా చూసుకో, వస్తే పడగొట్టాల్సి తప్పవదు, పడగొట్టవలసిందే. ఇక మూడవది ఇంద్రియముల, వ్యసనములు కూడా పుట్టకుండా చూసుకో. ఒకసారి వ్యసనం వచ్చిందా ఇక అందులోంచి బయటికి రాలేం, దాన్ని ఏదో రకంగా బలాత్కారంగా వదిలించుకోవాలి. వదిలించుకోవడం కష్టం కనుక వ్యసనం రాకుండానే జాగ్రత్త పడమన్నాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు అన్నమాట స్నేహితులు, ఒక సిగరెట్ సరదాగా ఉంటుంది, ఇదేం అలవాటు అవ్వదు, ఒకసారే అని ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాడు వీడు, ఒకసారి ఉష్ అన్నాడా ఆ తర్వాత ఇది అలవాటు అవుతుంది, వీడు ఉష్ అయిపోతాడు, ఈ పొగ వీడి తెగ నరికేస్తుంది. అలాగే ఫ్లైట్లో జిల్ జిల్ అంటుంది కదా అని గ్లాస్ తగ్గారనుకోండి, ఆ తర్వాత జిల్ జిల్ వీడు పట్టుకుంటుంది, శరీరం అంతా గల్గల్ అయిపోతుంది, ఆ తర్వాత డల్ అయిపోతాడు, నాశనం అయిపోతాడు. తెగ తాగేస్తే అలవాటు అయిపోతే ఏమైపోతుంది, ఎంతో ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళు తప్ప ఒకసారి దానికి అలవాటు పడితే అందులోంచి బయటికి రాలేరు. అందుకని ఏమన్నాడు, ఏ వ్యసనమైనా దగ్గరికి రాకుండా చూసుకో, ఒకవేళ కర్మగాలు వస్తే బలవంతరమైన ప్రయత్నముతో దానిని పూర్తిగా వదుల్చుకో, లేదా అది నిన్ను నాశనం చేస్తుంది. మూడు వద్దన్నాడు, ఒకటేమి రోగం రాకుండా చూసుకో, రెండు శత్రుత్వం పుట్టకుండా చూసుకో, మూడు వ్యసనములు రాకుండా చూసుకోవాలి. సరే అయిపోయిన దాని గురించి వగవద్దు, నువ్వు శత్రుత్వం తెచ్చుకున్నావు, ఇప్పుడు ఆ శత్రువుల్ని నాశనం చేయటానికి ఏం చేస్తే బాగుంటుందో మేము సలహా ఇస్తాం. దేవతలందరికీ మూలకారకుడెవడు, విష్ణువు. విష్ణువు ఉన్నంతకాలం నువ్వు సుఖంగా ఉండలేవు, విష్ణువుని చంపితే నువ్వు సుఖంగా ఉంటావు. ఆ విష్ణువుని చంపడం అలాగా, ఆయన్ని చంపడానికి దొరకడుగైనా, కానీ ఆయన్ని చంపడానికి ఒక సులభ మార్గం ఉన్నది. ఆ విష్ణువునికి వేరే శరీరం లేదు, కొన్నింటిలో ఉంటాడు, వాటిని చంపేస్తే ఆయన చచ్చిపోతాడు. ఇంతకీ ఎవరిలో ఉంటాడైనా, ఆ విష్ణుడు ధర్మంబు నందమరు, ధర్మం ఎక్కడుంటే అక్కడుంటాడు. కాబట్టి ధర్మాత్ములైన వాళ్ళని చంపేయి, అంటే మిమ్మల్ని చంపేయమన్నాడు. వాడు లేడు కాబట్టి బతికారు. ధర్మాత్ములైన వాళ్ళందరినీ చంపితే అప్పుడు ఆయనకి దేహం ఉండదు, తనంత తానే నశిస్తాడు. గోవులు, ఎక్కడ గోవులు ఉంటే అక్కడ ఉంటాడు, కాబట్టి ఆవులు చంపేయి. అందుకని అనమాట, ఇప్పుడు మీకు అర్థమైందా గోవుల్ని ఎందుకు చంపుతుంటారు ఆ ఇతర మతస్థులు, గోవులలో విష్ణు ఉంటాడు, గోవుల్ని చంపితే ఇక విష్ణు ఉండడని వాళ్ళ ఉద్దేశం అనమాట పిచ్చాడు. భూమిదేవులు, బ్రాహ్మణులు అందరినీ చంపారు, ఇక వాడు ఉండరు. తితిక్ష, ఓర్పుగా ఉన్నవాళ్ళని చంపి అవతల పారవే. సహజంగా సహనము ఓర్పు ఉన్నటువంటి వాళ్ళల్లో విష్ణు ఉంటాడు. కాబట్టి తితిక్ష అంటే ఏమిటనమాట, ఓర్పు కలిగినటువంటి వాళ్ళు. ఆ ఓర్పు ఉన్న చోట ఉంటాడు కనుక వాళ్ళని చంపేయి. ఆమ్నాయ, వేదములు ఉన్న చోట ఉంటాడు పరమాత్మ, కాబట్టి వేదములు చదువుకున్న వాళ్ళందరినీ చంపేయి. కారుణ్య, కరుణ ఉన్న చోట పరమాత్మ ఉంటాడు, కాబట్టి దయ కలిగిన వాళ్ళని, జాలి కలిగిన వాళ్ళందరినీ చంపేయి. సత్యములు, సత్యం పలికే చోట విష్ణు ఉంటాడు, కాబట్టి నిజం చెప్పే వాళ్ళందరినీ చంపి అబద్ధాలాడే వాళ్ళ నుంచి సత్యం పలికే వాళ్ళని చంపి పారేద్దాం. యాగతపోదమంబులును, యజ్ఞం జరిగే చోట విష్ణు ఉంటాడు. తపస్సు ఉన్న చోట ఉంటాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్న చోట పరమాత్మ ఉంటాడు. కాబట్టి యాగములు చేస్తున్న వాళ్ళని, తపస్సు చేస్తున్న వాళ్ళని, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళని వరుసగా చంపి అవతల వారవి. ఆయనకు ఉండడానికి దేహం ఉండదు. శ్రద్ధాశాంతులను విష్ణుదేహములు ఇన్నింటిని సంహరించిన అతండంతంబును పొందెడి. ఎక్కడైనా శ్రద్ధతో పురాణం విన్నవాళ్ళు ఉంటే వాళ్ళల్లో విష్ణు ఉంటాడు. అంటే మీరంతా శ్రద్ధతో పురాణం వింటున్నారు అనుకుంటున్నాను, కాబట్టి మీలో విష్ణు ఉంటాడు అన్నమాట. శాంతత కలిగిన చోట ఉంటాడు ఆయన. ఇవన్నీ విష్ణు దేహములు, ఇన్నింటినీ సంహరిస్తే ఆయన తనంత తానే నశించిపోతాడు. కాబట్టి ఏం చేద్దాం మనం? అందరినీ చంపడానికి మన వాళ్ళని వదిలేద్దాం. ఇక రెండవది, శ్రీకృష్ణుడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు, నిన్ను చంపేవాడు ఇంకో చోట పెరుగుతున్నాడని కదా ఆకాశవాణి రూపంలో ఉన్న అమ్మవారు చెప్పింది. కాబట్టి మన అక్కయ్యని పోతన గారిని పంపించేసేద్దాం. ఆవిడ వెళ్ళిందా, ఇక ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ విషంతో కూడిన చండుపాలు ఇచ్చి చంపేస్తుంది. జున్నుపాలు ఇవ్వదు, చండుపాలు ఇస్తుంది, ఆ పాలతో చంపుతుంది. పిల్లలంతా చచ్చిపోయారనుకో, ఇంక నీకు ప్రమాదం ఉండదు అనగానే, ఆహా మీరు క్యాబినెట్ మంత్రులంటే ఇలా ఉండాలి మంత్రులంటే. ఇది అందుకే మీకు బాగా జీతం పెంచేస్తున్నాను, ఇక ఏ బిల్లు లేకుండా డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తున్నాను అని అందరికీ వాళ్ళందరికీ మంచి జీతాలు పెంచాడు. ఆ తర్వాత పూతన, కేశి, ధేనుకుడు, అరిష్టుడు, ముష్టికాసురుడు, తృణావర్తుడు మొదలైన రాక్షసులందరినీ పిలిచి వీరందరూ చిన్నపిల్లల్ని చంపండి అన్నాడు. తన దగ్గరున్న ప్రత్యేకమైన రాక్షసుల్ని పిలిచామన్నాడు, మీరు వెళ్ళండి, యజ్ఞములను ధ్వంసం చెయ్యండి, మంత్రములు చదివేటటువంటి వాళ్ళని నాశనం చెయ్యండి, సత్యం శాంతి అనే వాళ్ళందరినీ చంపి పారవేయండి, ఎక్కడ ధర్మం ఉండకూడదు సత్యం ఉండకూడదు అనగానే ఈ రాక్షసులు భూమి మీద పడ్డారు. వెదకి వెదకి దైత్య వీరులు సాధుల నడప వారి బలములడగిపోయి యశము సిరియు భద్రం ఆయువు ధర్మంబుల ఆర్యహింసేయ నడవుగాది. వెతికి వెతికి ఈ రాక్షసులు భూమంతా తిరిగి ఆవులు చంపారు, యజ్ఞములను పాడు చేశారు, మహాత్ములు చంపివేశారు, వేదములను పాడు చేశారు, సత్యం అహింస మొదలైనవి లేకుండా చేశారు. ఇలా చేయగా చేయగా ముందు వాళ్ళకి కీర్తి నశించింది, ఐశ్వర్యం నశించింది, ఆయువు నశించింది, ధర్మం నశించింది. మహాత్ములను హింసించిన వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉండరు, వాళ్ళకి తిండి ఉండదు, తెప్పలు ఉండదు, సర్వనాశనం అయిపోవడం మొదలు పెడతారు. ఇంకక్కడ తెల్లవారగానే వ్రేపల్లెలో నందమహారాజు గారికి కొడుకు పుట్టిన విషయం తెలిసింది. ఆనందంతో ఎగిరి గంతులేశాడు, బ్రాహ్మణోత్తములు పిలిచాడు, గోవులు దానమిచ్చాడు, ఆవులకి మంచి గడ్డి పెట్టాడు. చిత్రం ఏంటంటే అక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి, అవి ఒట్టిపోయిన ఆవులు, ముసలి అయిపోయాయి పాపం. ఇప్పుడు మనకైతే కాస్త ముసలాళ్ళు అయిపోయినా పెన్షన్ వస్తుంది, అమెరికాలో అయితే 80 ఏళ్ళు వచ్చిన ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఆవులు సాధారణంగా వార్ధక్యంలో పాపం పాలివ్వవు. అటువంటి ఆవులు కూడా కృష్ణుడు పుట్టగానే కుంభాల కొద్దీ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి, పొదుగులు గట్టిపడ్డాయి, అందులోంచి పాలు పితక్కుండా కారడం మొదలెట్టాయి. ఈ కారిన పాలు నందుడి ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది, 0.25 కిలోమీటర్ లోపే ఉంటుంది యమునా నది. ఆ యమునా నదిలో కలిసిపోతే వర్షాకాలంలో ఎర్రని నీటితో ప్రవహిస్తున్న యమునా నది ఈ తెల్లని పాలతో కలిసి పాలతో కూడిన నది వలె కనపడిందంటే ఎన్ని పాలు కురిసి ఉంటాయో చూడండి ఒకసారి. పెళ్ళుగా మదవుల పొదుగులు జల్లించంబాలు బాలు సంభవం అంటే. ఇక కృష్ణుడికి పురిటి స్నానం చేయాలనుకున్నారు, చేయించాలనుకున్నారు. పూర్వం పుట్టిన వెంటనే చేయించేవారు అండి స్నానం, ఎందుకని ఇంట్లో పుట్టేవారు. ఇప్పుడంటే పిల్లలు అమ్మమ్మల ఇళ్లలో పుట్టడం లేదు. చాలా కాలం క్రితం వరకు పురుడంటే అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవారు, అనగా అమ్మాయి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేది, అక్కడ పురుడు పోసుకునేవారు. అమ్మమ్మల ఇళ్లలో తాతల ఇళ్లలో పుట్టడం వల్ల పిల్లలు చక్కగా బలంగా ఎక్కడికైనా వెళ్ళి తిరిగేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో పుడుతున్నారు పిల్లలు, అందుకే నిత్యం ఆసుపత్రి, దిక్మాలిన ఆసుపత్రి, పుట్టిన దగ్గరికి రోగాలే. ఆ పిల్లల్లో ఏ రెసిస్టెన్స్ పవరు లేకుండా అయిపోయింది ఏంటండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే మజ్జిగ తాగితే పడదట, పాలు తాగితే పడదట, టిఫిన్ తింటే పడదట, బజ్జీ తింటే గజ్జి వస్తుందట, ఇక అన్నిటికీ రోగాలేనా? రామరామ అవధానం నేను చేస్తే నా పక్కన కూర్చున్న వాళ్ళకి రోగాలు ఏమిటో తెలియదు. మా 5-6 రోగాలు 3 రోజులు పడుకోవడమా, గట్టిగా విమానంలో ప్రయాణం చేస్తే 3 రోజులు పడుకోవడమా, ఇప్పటికి నాకు కళ్ళతోడు అక్కర్లేదు, ఎదురుగుండ ఉన్నవాళ్ళు స్పష్టంగా కనబడుతున్నారు, ఈ అమ్మాయి ఆడపిల్ల వాడు మగపిల్లాడు అన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు చాలామంది కళ్ళతోడు పెట్టుకుపోతే ఎవరెవరో తెలియదు, కళ్ళతోడు పెట్టుకున్నాక ఓహో నువ్వా అంటాడు, కళ్ళతోడు పెట్టుకుపోతే వాళ్ళు ఆవిడెవరో తెలియదు, కావిడెవరో తెలియదు. కాలప్రభావం ఇది. ఈ అన్నిటికీ మూల కారణం ఓవర్ డ్రగ్స్. ఎక్కడ చూసినా మందులు మందులు మందులు, దిక్కుమాలిన మందు. రాత్రి మందు వేస్తున్నారు, పని రాత్రి మందు వేసిన వాళ్ళు కొంత అయ్యాం, పగలు కూడా మందేనా? కాఫీకి ముందు 4 టాబ్లెట్లు, మీరు చూడండి కొంతమందిని. కావాలంటే వీడియో తీసి పెడతాను ఈసారి మీకు. కాఫీకి ముందు, కాఫీ తర్వాత, టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత, భోజనానికి ముందు, భోజనానికి తర్వాత, ఉపన్యాసానికి ముందు, ఉపన్యాసం తర్వాత, పడక్కి ముందు, పడక తర్వాత, ఇవే మందులు. రోజు ఇన్నేసి మందులు వేసుకుంటే శరీరం ఏమైపోతుంది? విష కషాయాల పొట్ట అయిపోతుంది. ఈ మధ్యలో తమాషా జరిగిందండి, నిజం, ఇందులో హాస్యం లేదు. ఒక ఆవిడ అమెరికా వెళ్ళింది, ఆవిడని పావు కాటేస్తే పావు చచ్చిపోయింది, విషసర్పం కాటేయగానే చచ్చిపోయింది. డాక్టర్లు తెల్లబోయి ఈవిడికి ఏమైనా ఏందేమో చూస్తే ఈవిడికి ఏమోలేదు, పావు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఈవిడ శరీరం అంతా విష కషాయాల పొట్ట కెమికల్స్తో నిండిపోయింది అనమాట. అన్ని మందులు వాడింది ఆవిడ, అన్ని మందులు వాడు బతికిందంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. నాకు చాలా ఆశ్చర్యం అనమాట, కొందరు 75 ఏళ్ళు వచ్చినా అన్ని మందులు వాడినా పక్కన కూర్చుని 2-8 గంటలు పాడగలుగుతారు, ఉపన్యాసం ఇవ్వగలుగుతారు. అంటే వాళ్ళ శరీరం పూర్వజన్మ సుకృతం, వజ్రం, వృత్రాసుర శరీరం లాంటిది. కానీ పూర్వకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేవారు, పుట్టి పుట్టగానే మధ్యాహ్నంలోపు శుభ్రంగా మంగళస్నానం చేయించేవారు, ఆ బొడ్డది తీసేసేవారు, ఆ తర్వాత పిల్లవాడికి కస్తూరి తిలకం పెట్టేవారు, చక్కగా ఉయ్యాల్లో పడుకోబెట్టేవారు. మా అమ్మ చెప్పింది, నాకట పుట్టిన 4 గంటల తర్వాత, తెల్లవారుజామున పుట్టాను బ్రాహ్మీ ముహూర్తంలో, 8 స్నానం చేయించాడ దర్జాగా. అందుకే రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను అని చెప్పి అమ్మల సలహా ఇది అనమాట. ఇప్పుడు కృష్ణుడికి స్నానం చేయించి ఆయన ఉయ్యాల్లో పడుకోబెడదాం అనుకుంటూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు యశోదకి జన్మించిన వార్త మొత్తం రేపల్లెలో అందరికీ తెలిసిపోయిందండి. వాళ్ళల్లో వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు, ఆహా మనం ఎంత అదృష్టవంతులం, నందుడికి యశోదకి పిల్లలు పుట్టనుకున్నాం, ఇంతకాలానికి పిల్లలు పుట్టారట, ఆ పుట్టినవాడు కూడా చాలా అందంగా ఉన్నట్టు, ఇంకా చూడలేదు కదా, అందుకని చూడనప్పుడు టా అంటారు, చూసిన తర్వాత టా అనకూడదు. పద్మాకర్ గారు వచ్చారట అంటే వాడు ఇక్కడికి రాలేదని అర్థం, ఎవడో దిక్మాలాడు ఇంట్లో దక్కున్నవాడు అయి ఉంటాడు. కానీ మీలాంటి పుణ్యాత్తులు చూసిన తర్వాత పద్మాకర్ గారు వచ్చారట అనేది అంటారు, వచ్చారు అంటారు. అవునా? కావాలంటే దుబాయ్లో సాయిరాయి అని అడిగిన చెబుతుంది. అందువల్ల వీళ్ళందరికీ ఇంకా కృష్ణుడు పుట్టిన వార్త తెలిసింది కానీ చూడలేదు కదా, అందుకని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, ఏమి నోము ఫలము ఇంత పృథక వార్త వింటి మవలలారవీనులలరా, మన యశోద చిన్ని మగవానిగా నిన్నట చూచి వత్తమమ్మ సుదతులారా. మనం పూర్వజన్మలో ఏవో నోములు నోచి ఉంటాం, ఆ నోముల ఫలితంగా ఇంతకాలానికి ఒక శుభవార్త విన్నాము, మన యశోదాదేవి ఒక చిన్ని మగవాణ్ణి కన్నదట, చూచి వద్దాను రండి అనుకున్నారు వాళ్ళు. మనం చేసుకున్న పుణ్యం వల్ల ఈ వార్త విన్నామన్నారు వాళ్ళు, ఏడవలేదు, ఆనందపడిపోయారు అన్నమాట. పైగా తమ పుణ్యం అనుకుంటున్నారు వాళ్ళు. ఇదంతా బాగానే ఉంది కానీ చిన్ని మగవాణ్ణి కనడం ఏంటండి? ఎవడైనా చిన్ని మగవాణ్ణి కనపడిపోతే ఇంత పెద్ద మగవాణ్ణి కంటారు, కళ్ళదోడుతో సైతంగా కనరు కదా. అవునా? ఏం పోతరు గారు ఏమైనా అమాయకంగా రాశారా అని కొందరికి అనుమానం వచ్చింది. ఏదో మగపిల్లవాడు పుట్టాడు అనుకుంటే చిన్ని మగవాడు ఏమిటి? పిల్లలు పుట్టరు, ఈవిడ గొడ్రాలు అనిపించుకున్నవాడికి లేక పిల్లలు పుడితే అటువంటి పిల్లవాడిని చిన్ని మగవాడు అంటారు. ఇది తెలుగు యొక్క మర్యాద. ఈ కృష్ణుడు పుట్టే సమయానికి ఆవిడికి షష్ఠి పూర్తి అయిందండి, పుష్టి పూర్తి కాదు షష్ఠి పూర్తి. 60 ఏళ్ళు వచ్చాయి, ఇంక పిల్లలు పుట్టరు అనుకుంటున్నారు. ఆ సమయంలో పుట్టడం వల్ల చిన్ని మగవాడు అంటే బాగా ఆలస్యంగా పుట్టినవాడు అనమాట. సాధారణంగా 60 ఏళ్ళు దాటాక పుట్టరు. పరమాత్ముడి యొక్క అనుగ్రహం కనుక యోగమాయ పుట్టింది. ఏదైనా సంతానం సంతానమే కదా, యోగమాయ అటెళ్ళి ఈయన ఇక్కడికి వచ్చాడు అనమాట. అందుకని వాళ్ళు ఇంతకాలానికి ఈ శుభవార్త విన్నామని ఆనందపడ్డారు, స్నానాలు చేశారు, అలంకారాలు చేసుకున్నారు, జడలు వేసుకున్నారు. ఏకజడ, కొంతమంది ఏకజట అంటే ఒకే జడ వేసుకున్న వాళ్ళు, త్రిజట 3 జడలు వేసుకున్నటువంటి వాళ్ళు, ద్విజట 2 జడలు వేసుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది ఏమో జుట్టు చివర ఇంత ముడి పెట్టి ముడి చివర ఇంత జుట్టు వదిలేరు, కొప్పు కొప్పులోంచి ఎంత జుట్టు వేళ్లాడేసుకున్నారు. అసలు అంటూ జుట్టు అంటూ ఉంది కనుక. పూర్వకాలంలో జుట్టు ఉండేదండి, ఊడేది కాదు, కుంకుడుకాయలతో రుద్దుకునేవారు. షాంపూలు వచ్చాయి, షాంపూలు వచ్చాక చూడండి మా ముచ్చింది అదని, ఇదంతా షాంపూ ప్రభావం, క్యాంపు నెత్తి మీద వేసేసింది ఏది నున్నదనం. కాబట్టి నేను కనిపెట్టింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే చాలా తొందరగా ఓడకుండా ఉంటుంది. కనీసం ఈ మాత్రం దుట్టేనా ఉంటే చాలు కదా. ఈ దిక్మాలి షాంపూలు కెమికల్స్ కదా, అవి సర్వనాశనం చేస్తున్నాయి అన్నింటినీ. అన్ని సబ్బులు, వాటి వల్ల జబ్బులు, డబ్బులు అయిపోతున్నాయి పైగా. చక్కగా కుంకుడుకాయ, షేకాకాయ వాటితోటి రుద్దుకుని హాయిగా ఆ సుగంధం ద్రవ్యాలు పూసుకుంటే, ప్రాకృతికమైన ద్రవ్యాలు పూసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, రోగం రాదు అని ఆయుర్వేదంలో ధన్వంతరి చెప్పాడు. వింటే వినండి, లేకపోతే లేదేం చేస్తాం, అది కర్మయోగం. అందువల్ల ఆ రోజుల్లో పెద్ద పెద్ద కొప్పులు వేసుకుని కొంచెం జుట్టు వదిలేవారట, వాటి మీద పైగా నగలు కూడా పెట్టుకున్నారు. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పూర్వం ఆడవాళ్ళు పెడుతూ ఉంటే ఇన్నేసి నగలు వేసుకువెళ్ళేవారు. ఇప్పటికీ నగలు ఉన్నాయి కానీ దాచేసుకుంటున్నారు భయం వేసి. చిలకల పూడి బంగారం ఎక్కువైపోయింది ఇప్పుడు, కానీ పాతకాలంలో ఒరిజినల్ బంగారం వేసుకొచ్చేవారు. ఎందుకంటే ఈ మధ్యన ఒక యాంకర్ని, ఏమమ్మా నా ప్రశ్న నచ్చితే ఆ మెళ్ళోని గొలిసి అంటే నిక్షేపంగా ఇచ్చేస్తారు పట్టుకుపోండి అంది, ఎందుకంటే దాని ఖరీదు 100 రూపాయలట. అదనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పొరపాటున సువర్ణదానం చేస్తారంటే నమ్మడానికి లేదు, గోవింద గోవింద అన్నట్టుగా ఉందన్నమాట దాని పరిస్థితి. కానీ ఆ రోజుల్లో రకరకాల ఆభరణాలు వేసుకున్నారు, జడలు వేసుకున్నారు, అలంకారాలు చేసుకున్నారు, కొంగల జార్చుకుంటూ వెళ్ళారు, వయ్యారంగా నడుచుకుంటూ వెయ్యారు. చేడియలేగి ఒక్క మొగి జిష్ణుని కృష్ణుని చిన్ని కృష్ణుని కృష్ణుని చూడడానికి వెళ్ళారు. అందరూ వెళ్ళే సమయానికి శ్రీకృష్ణుణ్ణి ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని, కాళ్ళ మీద పడుకోబెట్టుకుని రోహిణి స్నానం చేయించడానికి సిద్ధంగా ఉంది. పక్కన యశోద ఉంది. ఆ పిల్లవాడిని చూసి వాళ్ళు ఆనందపడిపోయారట, ఆహా ఏమి సౌందర్యం, అమ్మాయి యశోదారు ఎంత అదృష్టవంతురాలివి, ఆలస్యమైనా ఇటువంటి సుందరాకృతి ఇస్తామంటే మేము స్నానం చేయిస్తామని పట్టుదలగా ఉన్నారట. అందరికీ ఆ కృష్ణుడు చూడగానే స్నానం చేయించాలనిపించింది. అప్పుడు యశోద నవ్వి, మనందరం ఒకేసారి నీళ్లు పోయడం ధర్మం కాదు, గుండిగా ఉంది, గుండిగ మీద చెయ్యండి, నీళ్లు పోసే బాధ్యత రోహిణి తీసుకుంటుంది అనగానే ఆ గుండిగని పట్టుకున్నారన్నమాట మామ అనుకుని. ఏది మీరు కళ్యాణంలో మామ అనుకున్నట్టుగా. ఆ తర్వాత రోహిణి నీళ్లు పోసి స్నానం చేయించింది. అసలు ఆ పరమాత్ముడు ఎప్పుడు ఓవై నరసోనభ అయనంత శతాపూర్వం తేన నారాయణ స్మృత అని వేదము చెబుతున్నది, మనుస్మృతి చెబుతోంది. ఇదే శ్లోకం భాగవతంలో దశమస్కంధంలో ఉంటుంది. నారాహ అంటే నీళ్ళు, నీళ్ళని నారాహ అంటారు తెలుగులో, నారములు. అయనము అంటే ఉండుట, నార అయనః నారాయణః అంటే నీటిలో ఎల్లప్పుడూ ఉండేవాడు. పాలసముద్రం తెల్లని నీరది, ఆ నీటిలో ఆదిశేషుడి మీద నిత్యం నిద్రిస్తాడు గనక ఆయనకి నారాయణ అని పేరు. అదనమాట, ఇంటి పేరు నారా అంటే అర్థమైంది ఎప్పుడు మీకు, నీళ్లు అని అర్థం. అయనః నారాయణః ఎప్పుడూ నీటి యందు శయ్యనించువాడు. ఆ నీళ్లు మిగులితే చలి మిగులుతుంది. నారశబ్దమునకు జ్ఞానము అని కూడా అర్థం. జ్ఞానమే తన నివాసముగా కలవాడు కాబట్టి కూడా నారాయణుడు అన్నారు. ఇప్పుడు నారదుడు అంటే అర్థం ఏంటి, నార ద అంటే జ్ఞానమును ఇచ్చువాడు అని అర్థం అన్నమాట. నారం నారాన్ దదాతీతి నారద, జ్ఞానములను ప్రసాదించువాడు. ఇంకా నార అనే శబ్దమునకు ప్రాణులు అని అర్థం. ప్రాణులందరిలో ఆయన ఉంటాడు, ఆయనలో ప్రాణులు ఉంటారు, అందువల్ల కూడా ఆయన నారాయణుడు అన్నారన్నమాట. ఈ మాటే భాగవతం దశమస్కంధంలో బ్రహ్మ కూడా అంటాడేమని, నళినాక్ష నీవాది నారాయణుండవు, జలము నారము జీవచయము నారమందు నీ ఉంటను, నీ ఎందవి ఉంటను నారాయణుండను నామ మొదవే. నాయన నీవు నారాయణుడవు, నీటిని నారా అంటారు, ప్రాణులను నారా అంటారు, నువ్వు ప్రాణులలో నీటిలో ఉంటావు, నీరు ప్రాణులు మళ్ళీ నీలో ఉంటాయి, అందువల్ల నిన్ను నారాయణుడు అన్నారు అని బ్రహ్మగారు భాగవతంలో స్తోత్రం చేశాడు. అంత గొప్ప పేరు. కాబట్టి నిత్యం నీళ్లలో ఉండే స్వామికి నీటి ముఖం ఎరగని వాడికి చేయించినట్లుగా గుండికలతో నీళ్లు పట్టుకొచ్చి వేడివేడి నీళ్లతో ఆయనకి స్నానం చేయించారు. ఆయన కూడా పొన్లే అనే ఆ జలస్నానాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత స్నానకాల బట్టలు, అబ్బాయి అయితే కొన్ని రకాల బట్టలు ముందే సిద్ధం చేసుకుందండోయ్, ఆడపిల్లకైతే ఈ రకమైన బట్టలు ఉండాలని కుట్టించి పెట్టింది. అబ్బాయి బట్ట అంటే ఆయనకి బాగా ఇష్టం, ఆవిడికి తెలుసో తెలియకో భగవంతుని సంకల్పంతో పసుపు బట్టలే సిద్ధం చేయించింది. పీత అంటే పసుపు, అంబరము అంటే వస్త్రము, పీతాంబరము అంటే పసుపు బట్ట. అది కూడా పట్టుతో చేసిరు కాబట్టి కౌశేయ పీతాంబరము అంటే పట్టు వస్త్రము పసుపు పచ్చని వస్త్రం అన్నమాట. ఈ విధంగా ఆ వస్త్రాలు కట్టాక అందమైన ఉయ్యాలు ఒకటి సిద్ధం చేశారు. ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. పొడవైన కస్తూరి తిలకం పెట్టారు. కస్తూరి మృగము నుంచి నల్లని కస్తూరి బయటకు వస్తుంది, అది సువాసనతో ఉంటుంది. ఆ కస్తూరిని తిలకంగా తీర్చిదిద్దారు, పొడుగైన బొట్టుగా పెట్టారు. పిల్లలకి తెల్లబొట్టు కంటే ఎర్రబొట్టు కంటే నల్లబొట్టు అయితే దృష్టి దోషం ఉండదు కనుక పూర్వకాలంలో నల్లబొట్టు పెట్టేవారు అన్నమాట. కస్తూరి ఎలాగో నల్లగా ఉంటుంది కనుక దాంతో పెట్టారు. ఈ కస్తూరి తిలకం తీర్చేసం ఉయ్యల సేవైనా చెయ్యనివ్వవా అన్నారు. ఏకంగా ఇంతమంది ఆడల్లిగా ఓపండి, కొంచెం గట్టిగా ఓపకుండా అన్నారు. పిల్లల్ని మరీ గట్టిగా ఊపితే ప్రమాదం కదా అందుకని. తదనంతరం ఉయ్యాలు ఊపారు. మాజ్య మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందువదన జో జో యనుచు. భాగవతంలోని అందమైన పద్యం ఇది. శ్రీకృష్ణ గాఢంగా నిద్రపో నాన్న, సుఖంగా నిద్రపో. తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన కృష్ణ నిద్రపో. సింహము నడుము వంటి సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో. అప్పుడే పుట్టిన చిగురుటాకుల్లో ఉంటాయి నీ కాళ్ళు. ఆయన కాళ్ళు కోమలంగా ఉంటాయి. సహజంగా పిల్లలు పుట్టినప్పుడు కాళ్ళు చాలా మెత్తగా ఉంటాయి, సుకుమారంగా ఉంటాయి. అందులో ఈయన కాళ్ళు చెట్లకి పుట్టిన చిగురుటాకులు ఎలా ఎర్రగా ఉంటాయో అలా ఉన్నాయి. అలాంటి పాదములు కలిగిన నీవు నిద్రపో. నీ అరికాల్లో శంఖం, చక్రం, గద, పద్మం, ధనుస్సు మొదలైన చిహ్నాలు ఉన్నాయి. ఈ పద్మ రేఖలు కలిగిన పాదాలు గల కృష్ణ నిద్రపో అని పలుకుతూ జో అని పాడారన్నమాట. ఇదిగో ఇలాంటి పద్యాలే సంస్కృతంలో జో జో అని ఉంటుంది, తెలుగులో పోతనగారు అందంగా రాశాడు. ఈ పోతన కంటే పాతవాడు, నేటికి దాదాపు 1000 క్రితం వాడు అన్నమాచార్యుడు. అన్నమాచార్యుడు పోతన గారి కంటే దాదాపు 500 ఏళ్ళు లేక 400 ఏళ్ళు హిస్టరీని బట్టి పాతవాడు. ఆయన ఎంత బాగా రాశాడండి ఓ పాట. జో అచ్యుతానంత జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. శ్రీరాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. కాబట్టి మహానుభావులు ఆ రోజుల్లో కృష్ణుడి మీద ఎన్ని పాటలు రాశారు, ఎన్ని రకాలుగా ఆయనని కీర్తించారో. భగవంతుడు కంఠం ఇచ్చినందుకు భగవంతుడి మీద పాటలు పాడుకోవాలి తప్ప పనికి వాళ్ళ పాటలు పాడుకుంటే కొట్టండి తిట్టండి గెల్లండి చంపండి ప్రేమ ఏముంది అందులో ఏడిసింది అనుభవం ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం. ఎందుకు నోరు ఇచ్చినందుకు మాత్రం ఆయన కీర్తనలే పాడాలనిపిస్తుంది అనమాట. ఆయన నిద్రపోతూ ఉండగా నందమహారాజు గారు కంసుడికి కప్పం కట్టాలి గనక చకచక కంసుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాణం దాదాపు 5-6 గంటలు ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎట్ల బళ్ళ మీద కాలినడకన వెళ్ళి మహారాజా ఇదిగో అని పన్ను కట్టాడు. కొడుకు పుట్టాడు గనక పన్ను కట్టకపోతే ఆయన ఉపేక్షిస్తాడు, రక్షిస్తాడు, వాడితో ప్రమాదం అని వెంటనే వెళ్ళి పన్ను కట్టేశాడు. రకరకాల అడవిలో ఉన్న పదార్థాలు, చింతపండులు, ఉప్పులు, పప్పులు, జంక చర్మాలు ఇలా ఏముంటేవన్నీ పట్టుకెళ్ళి ఇచ్చేవారు అన్నమాట వాళ్ళకు తోచినవి. ఆ తర్వాత వసుదేవుణ్ణి చూశాడు. వసుదేవుడికి అయితే నందుని తోడగానే ప్రాణం లేచి వచ్చింది. రెండు నిశ్చలంగా ఉంచుకోలేడు. ఇంతలో నందుని తోడగానే కౌగిలించుకుని నా కుమారుడు ఎలా ఉన్నాడని అడిగితే, అంటే ఆయన ఉద్దేశం నీ కృష్ణుడు ఎలా ఉన్నాడని అడిగితే, మహాత్మా మా సంగతి పక్కన పెడదాం, నీ కష్టమే ఎప్పటికప్పుడు తలుచుకుని బాధపడుతూ ఉంటాను నేను. నాకు తెలుసు నువ్వెన్ని కష్టాలు పడ్డావో. నీకు దేవకి కింజని చిన్న సుతా నీ కంబు తోడ్తోడము నీ కంసుండు వధించే మీ సుత తుదిన్ హింసింపచేదప్పిత ఆకాశంబునకేగె బాల అది దైవాధీనము ఆపద్దశం శోకం బంధు నితజ్ఞుడోరడుము నా సూనుండి నీ సూనుడు, నీకు దేవకికి వరుసగా ఆరుగురు కుమారులు దైవాధీనం ఈ జగత్తంతా అని అనిపిస్తున్నది. నువ్వు బాధపడకు, జ్ఞానివి. ఆపదలు వచ్చినప్పుడు జ్ఞానులు దుఃఖం పొందరు. నీకు కొడుకులు లేరనే బెంగ అవసరము లేదు మహాత్మా. నీకు తెలియదు ఏముంది, నువ్వు నేను ఒకటే కదా. కాబట్టి నాసూనుండి నీ సూనుడు, నా కొడుకు నీ కొడుకు అనుకో అన్నాడు. చూసారా భగవంతుడు అలా పలికిస్తాడు. తెలియకుండానే ఏమనొచ్చింది, నా కొడుకుని నీ కుమారుడు అనుకోరు. కానీ ఈయన ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే ఈయన ఇంటి చుట్టూ కంసుని యొక్క సీతేవళ్ళి కృష్ణుడికి ప్రమాదం వస్తుందేమో అనుకుని ఉలిక్కిపడి, ఇంకెక్కువ మాట్లాడకు, మహారాజు గారికి కప్పం, నాకెందుకో ఎడమ కన్ను నదురుతున్నది, నీ ఇంటిలో కీడు జరగబోతున్నది అనిపిస్తున్నది, నీ కుమారుడికి ప్రమాదం రాబోతున్నది. పైగా అన్నవాడు సామాన్యుడు కాదు, వసుదేవుడు. వసుదేవుడు యోగి లాంటి వాడు, ఆయన అసత్యం ఆడ్డు కదా. కాబట్టి కృష్ణుడికి కంసుడు పంపించగా బాలఘాతిని పోతన చిన్నపిల్లల్ని చంపడానికి బయలుదేరింది. పల్లెలు పట్టణాలు మందలు అన్నీ తిరిగింది. ఏ ఇంటిలో అయినా చిన్నపిల్లవాడి ఏడుపు వినబడిందా అక్కడికి వెళ్ళిపోయేది. వెళ్ళి విషంతో కూడిన చనుబాలు ఆ పిల్లలకి ఇచ్చేది, వాళ్ళని చంపేసింది. ఇలా కొన్ని వందల మందిని కేవలం 2-3 రోజుల్లోనే చంపేసింది. చంపి ఇంకా ఏ ఇంటిలోనూ పిల్లలు కనపడటం లేదు, పిల్లలు ఏడుపు వినపడటం లేదు. దేశం ఎంత గొడ్డుపోయింది ఏమిటబ్బా అనుకుదిట. ఈ పూతను ఉంటే దాన్ని ఒకసారి పాకిస్తాను, బంగ్లాదేశ్ పంపాలనిపిస్తుంది అది, ఆఫ్ఘనిస్తాను. ఈ విధంగా చివరికి పిల్లలు లేరేమిట్రా బాబు అనుకుంటూ తిరిగి 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 చివరికి నందుని యొక్క పల్లెకు వచ్చింది. కృష్ణుడు ఉయ్యాల్లో పడుకున్నవాడు పైన ఎగురుతున్న ఈ పెద్దక్కయ్యని చూశాడు. ఓహో పాతకి పూతనా పైన ఎగురుతున్నావా అనుకుని క్యార్ క్యార్ అని ఏడ్చి మళ్ళీ నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఈ పిల్లవాడి ఏడుపు వినడంతో ఎక్కడేనా ఆనందం కలిగింది దానికి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినట్టు అయిపోయింది. టక్కర వెంటనే కిందకి దిగింది. అమ్మయ్యా పిల్లలు దొరకట్లేదు అనుకున్నాను, చంపడానికి వాడు దొరికాడు అనుకుని భూమికి దిగింది. ఆకాశ మార్గం నుంచి పరమసుందరి వేషం ధరించింది. ఎప్పుడైనా ప్రపంచంలో మేకప్ చేసుకున్న వాళ్ళు బాగా కనపడతారండి, దిక్మాల రూపాలు. అసలు వాళ్ళని పెళ్లిలో చూసినప్పుడు ఆహాని మర్చిపోతాం, ఆ తర్వాత ఒరిజినల్ రూపు చూస్తే పూర్తిగా మర్చిపోతాం. అది మూర్చే ఇది మూర్చే అలా చూశాను నేను. ఒకప్పుడు ఒక ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఏదో ఛానల్కి వెళ్ళాం, ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కూడా కారు కోసం ఎక్కడానికి బయలుదేరుతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి, నమస్కారం గురుగారు వెళ్ళొస్తానంది. ఎవరమ్మా నువ్వు అంటే, మీరు మరీనండి, ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రశ్నించిన యాంకర్ని నేనే అంది. నాకు వెంటనే అని మూర్చ వచ్చింది. ఎందుకంటే ఇందాక చూస్తేనేమో రంభలం ఉంది, ఇప్పుడు చూస్తేనేమో ఇంకో పరీ రంభలం ఉంది. అంటే మేకప్ తీగానే ఒక్కసారి ఆవిడ గౌడుగేదికి ఆవిడకి తేడా లేదు, ఒక క్షణంలో మారిపోయింది అనమాట. అందువల్ల నాయనలారా ఏం జీవితం, క్షణాల్లో ఒక రకంగా ఉంటారు. అలాగే బంగారం కంటే దొంగ బంగారం ఎక్కువగా మెరుస్తూ కనపడుతుంది. ఒరిజినల్ బంగారం కంటే ఈ దొంగ బంగారాలు ఉంటాయి కదా, అవేమో అంటారే రోల్డ్ గోల్డ్, అవి బాగా మెరుస్తాయి. ఆ రకంగా అందువల్ల ఆ రకంగా ఇప్పుడు ఈ దుర్మార్గురాలు అసలు రాక్షసి భయంకరాకారిణి, ఇప్పుడు సుందరిగా మారిపోతే ఆ రూపమును చూచిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారట. క్రాలు కన్నులు గొబ్బ చన్నులు కందు వందని చందురుబోలు మోమును కల్గులేదన్ను బుద్ధి దోరని కౌను ఏరాళమైన పిరుల్దు పల్లవ రాగపాద కరంబులు చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితో సర్వమోహనమూర్తితో విశాలమైన ప్రకాశిస్తున్న మెరిసిపోతున్న కళ్ళుట. ఆ కళ్ళు చూస్తేనే మంచి కాంతివంతంగా ఉన్నాయి. సమున్నత వక్షస్థలం, ఇక ముఖం మచ్చలేని చంద్రబి. ఒక అద్భుతమైన ఛందస్సులో భాగవతంలో రాశారు, ఈ ఛందస్సుని మానిని అంటారు. ఈ మానినిలో మొదటి గురువు 2 లఘువులు చేస్తే దాన్ని కవిరాజ విరాజితము అంటారు. కవిరాజ విరాజితం మానిని ఒకటే, కాకపోతే మొదటి గురువు 2 లఘువులు అవుతుంది. అందులోనే అమ్మవారిని అద్భుతంగా శంకరాచార్యులు వారు వర్ణించారు. అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అని. ఆ ఛందస్సు చాలా అద్భుతమైన ఛందస్సు. అందులో ఈ సౌందర్యాన్ని వర్ణించారు. పైగా వర్ణించిన ఆ ఛందస్సు పేరు మానిని. స్త్రీ అని అర్థం మానిని అంటే. వెళ్ళేవాడు అందగత్తి అయిన మానిడి కదా, మారువేషంలో ఉంది కదా, అందుకని మానిని వాడాడు అనమాట. ఈవిడ తీరా లోపలికి వెళ్లే సమయానికి ఉయ్యాల తొట్టిలో నిద్రపోతున్నాడు కృష్ణుడు. ఈ కుహరా సుందరిని, కపటి అయిన సుందరిని చూసినటువంటి గోపికలకి మతే పోయింది. టండోయ్, మనం తపస్సు చేసి ఉంటాం, సిరి మమ్మును బ్రతుకంగజూచు కొర్రకై శృంగార వేషంబుతో. లక్ష్మీదేవి మనల్ని ఇలా మారువేషంలో అలంకారం చేసుకుని మరీ వచ్చి అనుగ్రహిస్తున్నది. ఏ జన్మలో చేసిన తపస్సు వల్ల ఆదిలక్ష్మి ఈ రూపంలో వచ్చి మనల్ని కాపాడుతోంది అని భావించి నోట మాట రాక గోపికలు గోపాలకులు అలా వెరిమొహాలేసి చూస్తున్నారట. అంత మాయ పన్ని ఆకర్షించిందనమాట. ఉయ్యాల్లో ఉన్న పరుపు మీద పడుకున్నాడు. పైగా ఇప్పటికి అవుతున్నమాట, పైభాగం అంతా కాలిపోవడం వల్ల బూడిదిగా మారుతుంది. బూడిద అడుగు నిప్పు ఉంది, కానీ పైన ఉన్న బూడిద వల్ల అడుగునున్న నిప్పు కనపడదు. భస్మం అనుకుని బూడిద అనుకుని కాలేస్తే అడుగునున్న నిప్పు చురును కాలుస్తుంది. ఈయన ఆ విధంగా ఆయన చూడడానికి చిన్న పిల్లవాడిలా ఉన్నాడు. బాలుడు అనుకుంటావేమో, ఆ బాల్యంగా కనపడుతున్నదేమో బూడిద లాంటిది. అడుగునున్న పరమాత్మ తేజస్సు అగ్ని తేజస్సు. ముట్టుకుంటే కాలతవస్సు కాలుతుంది సుమా, అంటే ఆయన ముట్టుకుంటే నాశనం అయిపోతావు సుమా అని కవిగారు ముందే చెప్పాడు. దుర్జన వధ ఆవిడకి అవసరం లేదు ఓణి. ఆ రకంగా ఆవిడ చంపడానికి సిద్ధపడుతున్నాడు అనమాట. రామావతారంలోనేమో తాటకావధ, ఇక్కడ పోతనావధ, అక్కడ ఇక్కడ మొత్తం మీద లేడీ స్పష్ట అన్నారు. ఈ విధంగా ఈ దుర్జన వధ ప్రారంభిస్తున్నాడు. అటువంటి డెంభకుణ్ణి చూచింది. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే నిద్రపోతున్నాడు ఆయన. నా బాబు నా బాబు, ఇందాకే అలిసిపోయి పాల కోసం ఏడ్చేడ్చి నిద్రపోయినట్టున్నావు, సొమ్మశీలు నిద్రపోతున్నావు, ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, బాలింతరాళ్ళు ఉన్నారు, ఒక్కరైనా నీకు పాలిచ్చిన పాపాన పోలేదా? పిల్లవాడు ఆకలికి ఏడిస్తే పాలిచ్చి లాలి, ఒక కుక్కడు నా పాలు తాగితే నీ సంగతి ఏమిటో లోకానికి తెలుస్తుంది, నా సంగతి తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి, నువ్వు పోతావురా, నా సంగతి నేను గొప్పదాన్ని తెలుస్తుందని దాని ఉద్దేశం. కానీ నిజంగా ఆయన సంగతి ఏమిటో లోకానికి తెలిసింది, ఈవిడ సంగతి అయిపోయింది. సన్ను నీకు ఇచ్చి నేను పైకి పోతానంది. పైకి పోతానంటే అర్థం ఏంటి, ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతానని. రెండోది పైకి పోవడం అంటే శాశ్వతంగా పోతాను, చస్తానని చెప్పింది పాప ముందే. చాలరా, నా పాలు గుటక తాగావో, నువ్వు పోతావు నిద్దట్లోకి, నేను పైకి పోతాను అని పలుకుతూ వెర్రివాగుడు వాగుతూ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని తీసుకోబోయింది. ఇంతలో యశోద రోహిణి వచ్చి, ఎవరమ్మా నువ్వు వచ్చావు, ఎవరు పాలు పడితే వాళ్ళ పాలు అలా ఇవ్వకూడదు పిల్లలకి, మా పిల్లవాడికి మా పాలు ఇస్తాను తప్ప, అలా బయట ఉన్న బాల్యంతరాళ్ళంతా వచ్చి ఇతరుల పిల్లలకి పాలు ఇవ్వడం మొదలు పెట్టడం అధర్మం అంటూ ఉంటే చిరునవ్వు నవ్వుతూ విష్ అంది ఇలా చేత్తో. వెంటనే ఆ రాక్షసి యొక్క మాయ వల్ల, శాంబరీ మాయ వల్ల వస్తున్న వాళ్ళు వచ్చినట్టే అలా శిలా విగ్రహాల్లో బిగుసుకుపోయారు. ఆ విధంగా అందరినీ రాతి బొమ్మలుగా మార్చేసింది తన మాయతో. మొత్తం గోపికలు గోపాలకులు అందరూ బిగుసుకుపోయారట, కదలకుండా స్తంభాల్లాగా అయిపోయారు, రాతి బొమ్మలు అయిపోయారు. ఇప్పుడు పిల్లవాడిని లేపింది. అప్పటిదాకా నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న కృష్ణుడు వెంటనే మెలకు తెచ్చుకున్నాడు. హా అని ఆవులించాడు. ఆయన ఆవులిస్తే కూడా రోట్లోంచి ఎక్కడ లేని సువాసన వచ్చింది అండి. అంటే నేను పిలచలేదు కదా, అందుకని ఆ మాట అంటున్నాను అనమాట. కానీ చుట్టుపక్కల వాళ్ళకి అద్భుతమైన వాసన వచ్చింది. సమస్త లోకాల్లో ఉన్నటువంటి పూర్వజన్మ వాసనలు తొలగించే పరమాత్మ రోటి నుంచి సువాసన కాకపోతే ఇంకేం వాసన వస్తుంది? అదే పొద్దున్నది సాయంకాలం దాకా ఉద్యోగం చేసిన వాడు ఆ దిక్కుమాల రోటితో వచ్చి గురువుగారు అన్నాడా, ఇంకేం అనడానికి లేదు. అందుకని ఉపన్యాసానికి వచ్చే ముందు పూర్వం ఏం చేసేవారంటే మళ్ళీ ఇంకోసారి బ్రష్ చేసుకుని నోరు కడుక్కొని వచ్చేవారు. ఎంత లాభం దానివల్ల, వాళ్ళకీ బాగుంటుంది, నా పోటీ వాడికి కూడా బాగుంటుంది. ఇలా మీదకు వచ్చేస్తుంటే నేను పక్కకి పెడుతుంటాను, మీరు ఎప్పుడు చూడండి ఎప్పుడైనా వాడు ఎవరన్నా మీదకు వస్తుంటే అర్థం చేసుకోరు, నేను పక్కకి వెళ్ళే కొద్దీ మీదకు వస్తాడు వాడు, ఇంకెక్కడికి పోవాలో తెలియదు నాకు. అందువల్ల ఎప్పుడైనా సరే నోరు కొంచెం దూరంగా పెట్టి మాట్లాడడం ధర్మం. ఆ మాత్రం దూరంలో ఉండి మాట్లాడచ్చు, దేవుడి దేవుడు నాకు చెవుడు రాదు, రాదు కూడా, ఇప్పటికి లేదు రాదు. కన్న తల్లి యొక్క స్తన గ్రొక్కకు జిమ్మ దిరుగుచు నిలువక శిరమురాల ఇతర బాలుర క్రియవాడ వీవు కావు చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు. ఆ స్తనం నోట్లో పెట్టుకుని గుటుక్ అని శబ్దం చేసి రెండే రెండు కుక్కల్లో మొత్తం ఆవిడ శరీరంలో ఉన్న పాలు, పాలతో పాటుగా ప్రాణములు, పంచప్రాణములు, జవసత్వములు, ఊపిరి అన్ని జిర్రును లాగేశాడు. స్ట్రా వేసి లాగేసినట్టుగా లాగిపారేశాడు మొత్తం. దాంతో ఆవిడ ప్రాణం అంతా లోపలికి పోతూ ఉంటే, ఊపిరి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, మొత్తం బలం అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేకపోయింది. తల గిర్రం తిరిగిపోయింది, కళ్ళు బైర్లు గమ్మాయి, కళ్ళు గుడ్లు కూడా గిరగిరానే తిరిగాయి. ప్రాణం పోతూ ఉంటే తట్టుకోలేక గుండెను బాదుకుంది, అరిచింది. నాయనా నీకు పుణ్యం ఉంటుందిరే బాబు, నన్ను విడిచిపెట్టరా అంది. ఎంతోమందిని ఈ పాలతో చంపాను, ఈ చండు బాలతో ఎంతమంది పిల్లల్ని చంపానో లెక్కలేదు. నువ్వు అలాంటి పిల్లవాడివి కాదు, నన్ను చంపుతున్నావు, నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, నన్ను వదలరోయ్, నన్ను వదలరోయ్ అంది. ఆయన వదలడంటో ఒక్కసారి ఆయన్ని మనం పట్టుకున్నావా, యావజ్జీవితం మనల్ని పట్టుకుంటాడు, అందుకే పరమాత్మ అన్నారు ఆయన. ఇక వదలరా బాబు అని గుమ్మంలోంచి బయటకు వచ్చేసింది, ఇక లోపల ఉండలేక. ఆ బయటకు వస్తున్నప్పుడు ఆవిడకి విశ్వరూపం, అసలు రూపం వచ్చేసింది, రాక్షసి రూపం. భయంకర రాక్షసిగా మారిపోయి ఈ చన్ను పట్టుకున్న పిల్లవాడిని గుంజింది, గింజుకుంది, అరిచింది. ఎంతలాగినా రావుడు ఇనప ముక్కను వెల్డింగ్ చేసినట్టుగా అతుక్కుపోయాట, అంత గట్టిగా అతుక్కుపోయాడు. రా రా అని అరిచి ఇంతలోనే ప్రాణం అంతా లోపలికి పోవడంతో ఒక్క దెబ్బకి అలా అరిచి వెల్లకిలా పడిపోయింది. పూతను చచ్చిపోతుంది కదా, ఆ రాక్షసి వీళ్ళని ఆవహించింది కాసేపు. అందుకని మధ్య మధ్యలో మాటలు వస్తే లేకపోతే ఒప్పటి సార్ శ్రద్ధగా వింటారు అనుకోండి, ఈ దిక్కుమాలది పోయేటప్పుడు అరుస్తుంది కొంచెం, ఆ అరుపు కొంచెం పిల్లల్ని పట్టుకుంటుంది. అందులోంచి బయటపడాలంటే ఏమనాలి మనం, గోవింద. భయంకరాకారంతో రాక్షసి అలా వెల్లకిలా పడిపోయింది. అది చచ్చేముందు అరిచిన అరుపులు గట మొత్తం భూమండలం దద్దరిల్లిపోయింది. ప్రపంచంలో ప్రతి ప్రాణి చెవుల్లోనూ మారుమోగిపోయింది ఆ మోత. మనం గట్టిగా గోవింద అంటే పక్కవాడికి వినపడదు, కానీ ఆవిడ అరిస్తే ఆ అరుపులకి భూమి దద్దరిల్లిందన్నారు. అందరూ హడిలిపోయారు. ఆ రాక్షసి కూలికు ఈడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్ అలా పడిపోతూ పడిపోతూ అరిచిన అరుపులకి ఏమైందనమాట, గ్రహ సంఘాలు బెదిరిపోయాయి. దిక్కులు మారుమూతలెసగన్ భీతిల్లి లోకంబులుం కదలంబారెను. లోకాలు కూడా కదిలిపోయాయి అనమాట. అదరం కొండలతోడ భూమి, దీన్ని బట్టి ఎంత అరిచిందో ఆలోచించండి. గట్టిగా బాంబులు పిలిస్తే కొండరాళ్ళు పగులుతాయని విన్నాం, కానీ అది అరిస్తే అదరం కొండలతోడ భూమి, కొండలతో కూడిన భూమి అంతా అదిరిపోయింది. గ్రహతారానీకముల్ మింటిపై బెదరన్, ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు బెదిరి అటు ఇటు కదిలిపోయాయి. దిక్కుల మారు మ్రోతలసగం, దిక్కులన్నీ మారుమోగిపోయాయి. ఓ ఓ అనే శబ్దం వినబడుతూనే ఉందిట ఆ మారుమోత. భీతిల్లి లోకంబులుం కదలం బారెను, భయపడిపోయిన లోకాలన్నీ అటు ఇటు పారిపోవడం మొదలుపెట్టాయి. తద్వారా ఆ రాక్షసి ఒక క్షణకాలం చచ్చే ముందు కూడా అందరినీ భయపెట్టింది. ఇంకా శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయి, ముందుగా నోరు వెళ్ళబెట్టి తెచ్చింది. చచ్చే ముందు కొంత నోరు తెరుస్తారు, ఆ నోట్లో కూరలు కనబడ్డాయి. ఆ కూరలు దారుణ లాంగోల దండదంతంబులు, పెద్ద పెద్ద నాగళ్ళల్లో ఉన్నాయట. పొలాలు దున్నడానికి ఇంతంత నాగళ్ళు వాడేవారే, ఆ నాగేటి చాళ్ల వలె ఉన్నాయన్నమాట. దాని దంతాలు దొరికితే పొలాలు దున్నుకోవచ్చు, అంతంత కూరలు. ఇక చీకటి నూతుల్లాగా కనపడుతున్న ఈ కళ్ళు, ఎండిపోయిన పెద్ద చెరువులో ఉంది పొట్ట, చేతులు రెండు పెద్ద దొంగల్లాగా ఉన్నాయి, తల వెంట్రుకలు అడవిలో ఎండిపోయిన చెట్ల ఆకులు గుట్టల్లాగా శబ్దం చేస్తున్నాయట. ఒక తల వెంట్రుకలు కదులుతూ ఉంటే ఎండు ఆకులు ఉంటాయి సరే, అలా శబ్దం చేస్తున్నాయన్నమాట. ఈ విధమైన దాని శరీరము షక్రోశ దీర్ఘమై 12 మైళ్ళు పొడుగుంది టేకంగా. అంత పెద్ద రాక్షసి 12 మైల్స్ అంటే ఆలోచించండి, 12 మైళ్ళు పొడుగుత శరీరం అలా ఉన్నది. చూసేవాళ్ళు వణికిపోతున్నారు. అది చావడం వల్ల అది ప్రయోగించిన మాయ పోయింది. మాయపోవటం వల్ల అప్పటిదాకా శిలా విగ్రహములుగా స్తంభించిపోయిన రోహిణి మొదలైన వాళ్ళు యథాస్థితికి వచ్చారు. వాళ్ళు కంగారు పడి ఈ పిల్లవాడిని ఒరే నాయన, ఆ భయంకర రాక్షసు యొక్క గుండెల మీద ఉండవు, అయినా దేవుడు దేవుడు నువ్వు సావలేదు, నీకేమవ్వలేదు అనుకున్నారు. అసలు ఈయనే చంపాడని తెలియక అది ఎలా పడిపోయింది. ఆ పడేటప్పుడు బోర్లా పడి ఉంటే ఏమైపోయేవాడువో, ఇలా వెళ్ళకిలా పడడం వల్ల ఇంకా వక్షస్థలం మీద ఉండవు అని ఇదంతా నారాయణ కటాక్షం అనుకున్నారట. నారాయణుడిని గుర్తించక నారాయణుడు మా అబ్బాయిని రక్షించాడు అనుకున్నారు పాపవాడు. ఈయనేమో ఆ గుండెల మీద ఇంకా ఆ చనువు నోట్లో పెట్టుకుని ఇంకా చావలేదా చచ్చావా అన్నట్టుగా అంటున్నట్ట, ఏదో మనవాళ్ళు లడ్డు నోట్లో పెట్టుకుని ఆకినట్టుగా. విషధర రిపు గమనున్న కున్ను విషగళ్ళ సకున్న కున్ను బెమ్మల్ల విషశయ్యనున్న కున్ను విషభవ భవ జనకున్న కున్ను విషసు విషకుచను విషము గొన్నుట విషమే తల్లపన్. ఎన్ని విషాలు ఉన్నాయో చూడండి. విషధరము అంటే పాము, పాము యొక్క నోట్లో విషం ఉంటుంది కనుక దాన్ని విషధరము అంటారు. ఆ పాముల్ని తినే శత్రువు ఎవరు? గరుత్మంతుడు. విషధర రిపుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడికి పాములు కనబడ్డాయా? ఇక నూడిల్స్, మ్యాగీ తిన్నట్టే, సేమియా ఉప్మా తిన్నట్టుగా తినిపారేస్తాడు పాముని, పటపటపటపట తినేస్తాడు ఆయన. ఆ పాములకి శత్రువైన భయంకరుడైన గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే శ్రీమన్నారాయణునికి ఈ విషం ఒక లెక్క. తర్వాత ఏమన్నారు? విషగళ సఖునకును, పాలసముద్రం చిరికినప్పుడు కాలకోట విషం పుట్టింది, ఆ విషం కంఠంలో పెట్టుకున్నాడు శివుడు, అందువల్ల విషగళుడు. అటువంటి శివునికి సఖుడు మిత్రుడు, ఆయనకి ఈ విషం లెక్క. విమల విషచయ్యనునకున్, సంస్కృతంలో విషం అంటే నీరు అని కూడా అర్థం. కాబట్టి పాలసముద్రపు నీళ్లలో పడుకుంటాడు ఆయన. ఇక్కడ ఎందుకు నా మాట అన్నారంటే, పాలసముద్రంలో ఉన్న నీళ్లని చిరికితే విషం పుట్టింది. విషం పుట్టడానికి మూలమైన నీళ్లలో పడుకునే స్వామివారికి ఈ విషం తాగడం పెద్ద లెక్క. విషభవ భవ జనకునకును, విషము అంటే నీరని చెప్పారు కదా, నీటిలోంచి పుడుతుంది కనుక తామర పువ్వుని విషభవము అంటారు. విషభవము అంటే పద్మం. ఆ పద్మములోంచి పుట్టినవాడెవడు? బ్రహ్మ. విషభవ భవ అంటే నీటిలోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు. ఆ బ్రహ్మగారికి జనకుడు తండ్రి, బ్రహ్మ అంతటి వాడికి తండ్రి అయిన. విషభవ భవ జనకునకు ఆరోగ్యాలు రావు, భూతప్రేత పిశాచాలు రావు, అలా తిప్పి నాయన నారాయణుడు నడుము రక్షించుగాక, నరసింహుడు వెనక రక్షించుగాక, విష్ణువు ముందు రక్షించుగాక, నళినాక్షుడు అంతటా కాపాడుగాక, గోవిందుడు మాధవుడు చెరోవైపున కుడివైపున ఎడవైపున రక్షించుదురుగాక అని గోవిందనామములు చదివి ఈ గోవిందుడిని ఎక్కడో కనబడని గోవిందుడు రక్షించాలి అని కోరారు వాడు. వీళ్ళంతా ఇలా బొట్లు పెట్టి ఆయన్ని రక్షించాలి విష్ణు అని ప్రార్థిస్తున్న సమయమునకు నందుడు వచ్చాడు. ఆయన రాగానే ఎదురుగుండా వెల్కమ్ బోర్డ్లా కనపడింది, ఇది స్వాగతంలాగా. ఆ పూతన శరీరం చూడగానే ఈయన హడిలిపోయి ఇంట్లో వాళ్ళ ద్వారా జరిగింది తెలుసుకున్నాడు. ఆహా, వసుదేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నాడు ఆయన. వసుదేవుడు మున్నుత్పాతంబులు ఎరింగి చెప్పే ఆతండు మహాయోగి అని పొగటి కఠోరంబగు పూతన యొడలు కుఠారంబుల నరికి తమ కుటీరంబులకు దవ్వగు వటారంబుల పటీరంబు గ్రహించి దహించిరంత అని పోతన గారు ఇక్కడ గద్యం రాశారు పద్యం బదులుగా. వసుదేవుడు ఎంత గొప్పవాడు, నీ కుమారుడికి ఏదో ప్రమాదం వస్తుంది, ఆపదలు వస్తాయని ముందే చెప్పేశాడు, కాబట్టి అతడు మహాయోగి, యోగులకి జరగబోయేది తెలుస్తుంది అని ఆయన్ని పొగిడి ఇప్పుడు కర్తవ్యం ఏమిటని ఆలోచించాడు. ఇది 12 మైళ్ళు పొడుగుందండి, ఈ శరీరాన్ని ఇంటి ముందు ఉంచుకోలేరు కదా, భయం కదా, దీన్ని తగలబెట్టాలి. ఏదో నా ఓటాడునే మొయ్యడానికి 4 కావాలి, అటువంటిది దీన్ని మొయ్యాలంటే ఎంతమంది రావాలి, అందుకని దీన్ని మనం మొయ్యలేము, దీనికి ఒక చక్కని ఆలోచన చేద్దాం అన్నాడు ఆయన. ఏమిటన్నారు గోపాలకులు? గొడ్డళ్ళు పట్టుకు రండిరా అన్నాడు ఆయన. అందరూ గొడ్డళ్ళు పట్టుకొచ్చారు. పుల్లలు నరికినట్టు దీని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయండి అన్నాడు ఆయన. దాని శరీరం దొంగలం ఉంది కదా, అందుకని గొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికి ఎవరెంత మొయ్యగలిగితే అంత ముక్కలు మోసుకుంటూ అడవికి తీసుకుపోయారు. ఆ దగ్గరలోనే బృందావనం కదా ఆ అడవి, ఆ అడవిలోకి తీసుకెళ్ళారు. ఆ అడవిలో ఎండు చెట్లు పోతన శరీరం తగలబెడితే పుణ్యమని భావించి తీసుకుపోయి ఆ ముక్కలన్నీ అందులో వేశారు, నిప్పు పెట్టారు. పటీరంబు గ్రహించి అంటే నిప్పు దానికి పట్టుకొచ్చి దహించేశారు. తీరా దాని శరీరం తగలబడుతూ ఉంటే ఓ తమాషా జరిగింది. ఆ చెట్లన్నీ వేప చెట్లు, ఎండిపోయిన వేప చెట్లు వేసి, వేప చెట్ల వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా రాదు. అందుకనే ఆ ఎండు వేప చెట్ల కొమ్మలు వేసి దీని శరీరం తగలబెడుతుంటే చేదువాసన రాలేదట అందులోంచి. పోనీ ఆ రాక్షసి కాబట్టి పాపిష్టి దాని శరీరం నుంచి దుర్వాసన రావాలి, అది రాలేదట. దిక్కుమాలిందే, అపార్ట్మెంట్లో ఇక్కడ ఎవరన్నా ఉంటే చేపలు వండితేనే చచ్చిపోతున్నామే ఆ మాంసం వాసనకి. అటువంటిది పోతన శరీరాన్ని తగలబెడితే ఎటువంటి వాసన రావాలి? దుర్వాసన రావాలి, రాలేదట. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్రగా. దాని శరీరం చితిలో పెటిల్ పెటిల్ అనే శబ్దంతో కాలి బూడిదైపోతూ ఉంటే ఆ శరీరం నుంచి అగరత్తులు కట్టలు కట్టలుగా తగలబెడితే ఎంత సువాసన వస్తుందో అంత సువాసన వచ్చిందిటండి. అగరత్తులు గుట్టలు గుట్టలుగా తగలబెడితే, నిప్పు పెడితే సువాసన వస్తుందే, అటువంటి పరిమళం వచ్చింది, అగరత్తుల పరిమళం వచ్చింది. కారణం, దాని శరీరములో ఉన్న పాపములన్నీ పాలు అనే వంకతో తాగాడు. అంటే కృష్ణుడు తాగింది పాలు కాదు, పాపాలు. దాని పాపాలన్నీ మొత్తం తాగాడు. దాంతో అది పరమ పతివ్రత అయిపోయింది, పుణ్యాత్మురాలు అయిపోయింది. ఆయన కన్న తల్లికి వచ్చిన గతులు దానికి వచ్చాయి. విష్ణువునికి ఒక్కసారి విషంతో కూడిన చండు బాలిస్తే కూడా ఆయనలో కలిసిపోయి దాని శరీరం నుంచి సువాసన వచ్చాయంటే ఆయనని కని పెంచి భక్తితో పాలిచ్చే స్త్రీకి మళ్ళీ జన్మ ఉంటుందా, పునర్జన్మ ఉంటుందా అన్నారు భాగవతంలో. ఆయనకి పాలిచ్చిన ఆవులన్నీ మోక్షం పొందాయి. అప్పుడు వాళ్ళంతా ఈ పాపిష్టి దాని శరీరం నుంచి సువాసన ఎలా వచ్చిందో అంత మాయ అనుకుంటూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ విధంగా కృష్ణుడు కేవలం కళ్ళు తెరవని పసివాడు 3-4 రోజుల బాలుడయ్యుండి కూడా రాక్షస స్త్రీని సంహరించి తన మహామహిమ లోకానికి చాటాడు. భాగవతంలో అన్ని గొప్ప గొప్ప లీలలే. అవకాశం ఉన్నంత వరకు అందులో కొన్ని విశేషాలు తెలుసుకుంటాం. రుక్మిణీ కళ్యాణం తప్పనిసరిగా చెప్పుకోవాలి. మంగళవారం నాడు పెట్టాం అది, దానికి ఒక కారణం ఉన్నది. రేపు రాబోయే మంగళవారం ఈ మార్గశిర మాసంలో ఆల్మోస్ట్ ఆల్ చివరి మంగళవారం. ఆ మంగళవారం నాడు రుక్మిణీ కళ్యాణం వింటే మాంగళ్య భాగ్యం కలుగుతుందని, ముత్తైదువులుగా బతుకుతారని, పెళ్లి కాని వాళ్ళకి మరింత శుభమని అన్నారు. కళ్యాణం సప్తమి నాడు చేశాం. మంగళవారం నాడు, రేపు సామ, ఎల్లుండి, మంగళవారం నాడు మాత్రం కళ్యాణ ఘట్టం చెబుతాం. అద్భుతమైన రుక్మిణీ కళ్యాణం విని తరించెదరుగాక పురాణ రూపంలో రాగలిగిన వాళ్ళు వస్తారు. రాని వాళ్ళకి ఎలాగో ఐట్యూబ్తో చూడలేని వాళ్ళ కోసం యూట్యూబ్ పెట్టాం. ఇది ఐట్యూబ్, ఐ యు అంటాం కదా మరి, అందువల్ల ఐకి వ్యతిరేకం యు అనమాట. యూట్యూబ్లో ఎలాగో లైవ్ ఇస్తున్నారు కనుక అందులో చూడండి. ఆ రెండూ చూడలేనటువంటి వాళ్ళు ఆ దేవుడికో దండం పెట్టండి సార్. ఒక్క పాట పాడేసుకుని ఆశీర్వచనం తీసుకుందరు కాక. శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా శ్రీహరికేశవనామా. మాధవ నిన్నే మదిలో తలచి మాధవ నిన్నే మదిలో తలచి కానలలో నా కాపురమున్న కానలలో నా కాపురమున్న కొలిచెడి వారికి కొరతే మీరాదు కొలిచెడి వారికి భేదములేవి రాని రావు భేదములేవి రాని రావు కోరిన వరములనన్నీ వసగడి వాడవు కావాగా శ్రీహరికేశవనామా శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా శ్రీహరి. దారుణమైన దారుణమైన బాధలనైనా దారుణమైనా బాధలనైనా తునిమెడి బాణము నీ తిరునామము, తునిమెడి బాణము నీ తిరునామము. భాగ్యములందు పెను బాధలందు, భాగ్యములందు పెను బాధలందు, దాసుల నీవు వీడవు స్వామి, దాసుల నీవు వీడవు స్వామి. నీ శుభ పదముల సేవ కవచము వంటిది కాదా, శ్రీహరి కేశవ నామ, శ్రీహరి కేశవ నామ, మధురిపు తారక నామ, శ్రీహరి, శ్రీహరి కేశవ నామ, శ్రీహరి కేశవ నామ. ఇవాళ రుక్మిణీ కృష్ణులు ఎంత అందంగా ఉన్నారండి, వాళ్లే రాధామాధవులు, రుక్మిణీ కృష్ణులు. ఆ కళ్యాణం జరుగుతూ ఉంటే, ఆ ఉత్సవమూర్తిని చూస్తూ ఉంటే, గోలోకంలోనో బృందావనంలోనో వైకుంఠంలోనో ఉన్నామనిపించింది. కానీ నాకైతే ఇక్కడ ఉన్నామనిపించలేదు కాసేపు అనమాట. చాలా బాగా తన్మయత్వంతో జరిపించారు. బహుశా ఇది మీ భక్తికి పరాకాష్ఠ. ఎప్పుడైనా భక్తి ఉంటే పరమాత్ముడు మనకి నిత్యం కళ్ళ ముందు ప్రత్యక్షమై కనపడతాడు అనడానికి ఇవాళ ఒక ఉదాహరణ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సంతృప్తి కలిగించింది వాళ్ళ కళ్యాణం అనమాట. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం, హే రాధేశ్యాం. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం, హే రాధేశ్యాం, హే రాధేశ్యాం. నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్నా, నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్నా, ఏ అందమైనా వెగటేనౌనా, ఏ అందమైనా వెగటేనౌనా, జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం, హే రాధేశ్యాం, హే రాధేశ్యాం. ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని, ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని, నీ పాద సేవా విడనీయకల్నా శరణగతావన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం, హే రాధేశ్యాం, హే రాధేశ్యాం, రాధేశ్యాం.
రేపటి కార్యక్రమం
రేపు హోమం ఎన్నింటికి అడుగుతున్నారండి? రేపు ఆయన ఏంటంటారు, ఆయన అంటారు. ఆరు గంటలకి లక్ష్మీనారాయణ క్రతువుండును.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి అయిన రేపు ఉదయం లక్ష్మీనారాయణ హోమం ఉంటుందండి ఆరు గంటలకి. భాగవత సప్తాహంలో భాగంగా గురుదేవులు మనకి అనుగ్రహించినందుకు గాను ఈ వారం రోజులు మనం ఈ భాగవత సప్తాహంలో ఈరోజు రుక్మిణీ కళ్యాణం చేసుకున్నాం. రేపు ఉదయం లక్ష్మీనారాయణ హోమం ఉంటుంది. ఆ విధంగా ఈరోజు పరమ పవిత్ర భానుసప్తమి. ఈ ఆదివారం నాడు దాదాపు 150 మంది భక్తజనం వచ్చి గురువుగారి అనుగ్రహంతో మనందరం వారికి ఎప్పుడు గురువుగారి అనుగ్రహం ఉంటుందని ప్రార్థిస్తూ వారు బాలరాజ్ గౌడ్ గారు, శ్రీనివాస్ పబ్బా గారు, సుభిక డాటర్ ఆఫ్ శ్రీవత్స్ గారు
వచ్చారండి.
అలాగే కళ్యాణాక్షతలు గురువు గారు వాటి మహిమ వివరించారు. అందరూ భక్తులు వెళ్ళి అక్కడ స్వీకరించవలసిందిగా మనవి. అలాగే శ్రీనివాస్ పబ్బా గారు ఈరోజు పువ్వులకి, తాటికొండ రాజేష్ గారు ఫ్రూట్స్ కి వారు యథాశక్తి సమర్పించారు. వారందరికీ ధన్యవాదాలు. గురువు గారు వస్తే ఆశీర్వచనంతో పాటు ప్రసాదం అందిస్తారు. వారిని ముందుకి రావాల్సిందిగా మనవి. గురుగారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత అక్షింతలు స్వీకరించి ఆ తర్వాత ప్రసాదం తీసుకోవాల్సిందిగా మనం భక్తులందరూ వరుస క్రమంలో వచ్చి ఇబ్బంది లేకుండా తీసుకోవాలి.